गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मम् तस्मै श्री गुरवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मम् तस्मै श्री गुरवे नमः ज्ञानमूलम् गुरुमूर्तिः पूजामूलम् गुरुपादम् मन्त्रमूलम् गुरुवाक्यम् मोक्षमूलम् गुरुकृपा गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री नान परमात्मने नमः
ॐ श्री नान परमात्मने नमः మోహన్ గారు ఆల్రెడీ మనతో అదే మనందరితో ఆల్రెడీ మాట్లాడారండి. లైక్ ఒక సత్సంగం ఆల్రెడీ జరిగింది. అసలు ఫస్ట్ సత్సంగమే చెప్పనన్నారు ఆవిడ అనుకోకుండా. ఇంకా అలా కాదు, ఎప్పటికప్పుడు మీరు డిసైడ్ అవ్వండి అంటే ఇంకా ఫైనల్గా ప్రిపేర్డ్గా లేనరా, ఏం చెప్తాము అసలు సత్సంగం ఏం చెప్తాము అని ఒక 2 అవర్స్ ఊపేశారనమాట. సో ఇంకా అంటే యునానిమస్గా అందరూ మోహన్తో మళ్ళీ మాట్లాడించమని భక్తులు రిపీటెడ్గా రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ మోహన్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేసామండి. యాక్చువల్గా నిన్న ఈరోజు కూడా ఫోన్లు చేసి రేపెవరు అంటే మోహన్ అంటే ఓ మోహన్ గారా అని చెప్పి ఎగ్జైట్ అయిపోతున్నారనమాట. అయితే యాక్చువల్గా నేను ఆలోచిస్తున్నాను అంటే లైక్ టీచర్స్ అందరూ అద్భుతంగా చెప్తున్నారు ఎవ్రీ వీక్, ఐ మీన్ సబ్జెక్ట్ చాలా బాగా చెప్తున్నారు, అనుభవాలు బాగా చెప్తున్నారు, అన్ని విధాలుగా చాలా ఐ మీన్ చాలా బ్యూటిఫుల్గా చెప్తున్నారు అందరూ. మోహన్ మాట్లాడిన దానికి అంత యునానిమస్గా ఎందుకు ఇంప్రెస్ అయ్యారు అని ఆలోచిస్తే ఒకటి క్లియర్గా అర్థమవుతుందండి, అంటే షీఈస్ వెరీ ట్రూ టు హర్సెల్ఫ్. అంటే మోహన మిమ్మల్ని ఇక్కడ నేనేం పొగడ్డానికి చెప్పట్లేదు, భక్తులకు అర్థం అవడానికి చెప్తున్నాను. మనతో మనం నిజాయితీగా ఉండడం అంటే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు మన గురించి ఏం చెప్పుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, లేకపోతే నేను ఇలా మాట్లాడితే వాళ్ళు ఎలా అనుకుంటారు అనేది రవ్వంత కూడా మోహన్లో కనపడలేదండి. ఆవిడ లోపల ఏది ఉందో అది ఉన్నది ఉన్నట్టుగా బయటికి మాట్లాడారు. సో ఆవిడ అనుభవంతో జోడించి ఆవిడికి లోపల సరెండర్ ఉంది. అదే అన్నాను, జ్ఞాన మార్గం అద్భుతంగా తెలుసు మోహన్కి అంటే అసలు జ్ఞానము విచారణ వేరా, అసలు జ్ఞాన మార్గం సరెండర్ వేరా, ఊరికి చిన్న ట్విస్ట్ తేడా అంతే అన్నారనమాట. అది ఆవిడ మాటల్లోనే బాగుంటుంది, ఆ మాటలో బాగుంది. సో అంటే పాట కూడా అంటే హృదయపూర్వకంగా అంటే పాటలు అందంగా అందరూ పాడతారు, భక్తి ఉన్నవాళ్ళు భక్తిగా స్వీట్గా పాడతారు, వాయిస్ బాగుండడం భక్తితో పాడడం హృదయపూర్వకంగా పాడడం కూడా ఐ మీన్ బీయింగ్ అ సింగర్ ఆల్సో. సో ప్రతి మాట పాట కూడా చాలా అద్భుతంగా అనిపించి మోహన్ మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే సూటిగా సబ్జెక్ట్ కూడా అంటే మనకి నాన్నగారు ఏం చేసేవారు అంటే మనకు అందరికీ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తూ మనల్ని ట్రూత్ వైపు తీసుకెళ్లేవారు. మోహన్ ఏంటంటే నాకు అసలు ఎంటర్టైన్మెంట్ తెలియదు అన్నారు. ఆవిడకి తెలియని విషయం ఏంటంటే ఆవిడ ఎంటర్టైన్ చేసినట్టు ఎవరు చేయలేకపోయారు. బహుశా అది ఆవిడకి సహజం, సో ఆవిడకి అనిపించలేదు. మోహన స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో.
అలాగే అలాగే. స్టార్ట్ చేసేవా?
చేసేయండి.
హలో
హలో
నమో భగవతే. చెప్పండి.
స్టార్ట్ చేయండి మోహన.
చెప్. ఓకే. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఈ మధ్య సత్సంగం అంటే మాటలు రావడం లేదు. ఏంటో ఎవరు చెప్పినా బాగుంది అంటే చెప్పేశారు కదా, ఇంకేం మాట్లాడతాం మనం? మనం జీవించటమే కదా మెయిన్. మిగిలింది అదే. ఎన్నాళ్ళు వింటాం? విందాం, విని నచ్చింది పట్టుకుందాం, అక్కర్లేనిది వదిలేద్దాం. కానీ అడుగు వేయాలి. అడుగు ఎలా వేయాలంటే ఎయిటమే లేదు లోపల. మనం ఆ హృదయం యొక్క ఆ సత్యాన్ని మనం గుర్తించాలి అనే ఒక కాంక్ష ఉండటమే అడుగు వేయటం. ఆ కాంక్ష ఉంటే అన్ని ఆటంకాలు అవే వచ్చి సమకూరుతాయి. ఇది సమకూరుతాయి సమకూరుతాయి అంటున్నారు కదా, మనకు సమకూరటం లేదంటే మనకి కాంక్ష లేదని అర్థం. మరి కాంక్ష రావాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఆయన అడగాలి, నాకు కాంక్ష రావటం లేదు ఏం చేయమంటారు, నాకేం సమకూరటం లేదంటే కాంక్ష లేదని చెప్తున్నాడు, నాకు కాంక్ష కావాలని అడగాలి. ఇలా మనం ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఏం అడగాలో కూడా ఆయనే చెప్తారు. మనమేమి ప్రార్థన గురించి అలాగే ఇలాగేం కష్టపడక్కర్లేదు, అసలు ఏమీ అక్కర్లేదు.
మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి.
హలో హలో
మోహన, వినిపిస్తుందా?
ఓకే ఓకే ఓకే. అంటే మనమేమి కష్టపడక్కర్లేదు దేనికి, అసలు కష్టమే లేదు. ఆత్మజ్ఞానం అత్యంత సులువు అని భగవాన్ చెప్పిన మాట ఆయన విశ్వసిస్తే అత్యంత సులువు. అయితే మనం విశ్వసిస్తున్నాం, విశ్వాసం లేదని అంటలేదు. ఎక్కడ విశ్వసిస్తున్నాం? మనకి దుఃఖం వస్తే తీరుస్తాడని, మన ప్రాబ్లంలో ఉంటే సాల్వ్ అవుతామని, ఇలాగ మనం ఏదో ఒకటి ఒక కారణం పెట్టుకుని విశ్వసిస్తున్నాం. అక్కడ అది తీరేసరికి ఇంకా మనం ఆ దయని అంతకే పరిమితం చేస్తున్నామేమో అని అనిపిస్తుంది. అంతే, ఇందులో చాలా ఇవాల్వ్డ్ సోల్స్ ఉంటారు, వాళ్ళకి మాత్రం కాదు, నా ఓటి వాళ్ళందరికీ షేర్ చేయటం కోసమే నేను చెప్తున్నాను. ఏంటంటే నాన్నగారు ఎప్పుడో చెప్పారు, సత్సంగం అదే పనిగా చేయకండి, ఎందుకంటే మీకు సాధన చేయటానికి టైం ఉండదు. తర్వాత విన్నదాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా చూసుకోండి, వినండి. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ పాయింట్ తీసుకుని అది మన అనుభవంలోకి వస్తుందా లేదా చూసుకోండి. మనల్ని మనం చూసుకోకుండా మనలో ఏం జరుగుతుందో మనకి తెలియదు, తెలియనే తెలియదు. కాబట్టి మనం భక్తులు అవ్వచ్చు, మనం అడ్వాన్స్డ్గా మనకి అవగాహన కలిగి ఉండొచ్చు. ఎంత అవగాహన కలిగినా మనసు చేసే మోసం నుంచి మనం ఎవరు బయటపడలేం. మనసు మోసం చేసి తీరుతుంది అది, ఎందుకంటే నువ్వు ఎన్ని విధాలుగా దాన్ని తప్పించుకుని తిరగాలని చూస్తావో అది అన్ని కోణాల్లోంచి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. అది ఎలా చెప్తుందంటే మనకి భక్తి ఉండదండి, ఉందని చెప్తుంది. ఏడుస్తుంది దేవుడి దగ్గర కూర్చొని, నాకు అది కావాలంటది, ఇది కావాలంటది, అడగమంటే ఇస్తానన్నావు కదా అంటది. ఇంకే మనం ఎన్ని రకాలుగా భక్తిలో సాధన జరుగుతుందో అన్ని రకాలుగా అదే వేషం వేసి మోసం చేస్తుంది మనల్ని. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసింది ఏమీ లేదు. ఇది లోపల నుంచి స్పందించి జరుగుతుందా పై పైన జరుగుతుందా ఒక్కటి మనం జస్ట్ చూసుకున్నామంటే మనకు అర్థమైపోదు. ఇది మనసు చేస్తుందా లేదా గురువు దయవలన వస్తుందా అని. అయితే ఏంటంటే ఇప్పుడు గురువుగారి గురించి ఏం చెప్పాలంటే, ఆయన దయవలన మనసు అంతర్ముఖం అవుతుంది. దయ లేకుండా అసలు మన తప్పులే మనకు తెలియదు, అంతర్ముఖం ఎలా అవుతుంది? అవ్వదు. కానీ ఒక్కటి మాత్రం మనం గుర్తు చేసుకోవచ్చు, ఏంటంటే అది చేస్తున్న మోసాన్ని పసిగట్టచ్చు. ఎంతంటే లోపల దుఃఖం ఉంటే ఏదో కారణం పట్టుకుని ఏడుస్తుంది, భగవాన్ భగవాన్ పెడుతుంది భగవాన్. ఇవన్నీ రోజు చూస్తున్నామండి. హలో,
ఒక్క మోహన్ తప్ప మిగతా వాళ్ళందరూ దయచేసి మ్యూట్ లో ఉంటే ఆవిడ చెప్పేది మనకు బాగా వినిపిస్తుందండి. కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి.
సత్యం అంటే ఏంటంటే భగవాన్ అన్నారు నేను అని ఈజీగా చెప్పారు, కానీ మనకి నేనంటే మనం దేహం అని, మనం మనస్సు అని, మనం ఇంద్రియాలని ఇలా మనం అనుకుంటున్నాం. అయితే గురువు గారు వచ్చి ఏం చెప్పారంటే నేనే కరెక్టే కానీ ఈ నేను వేరు అని ఈయన చెప్పారు. అంటే భగవాన్ నేనెవడను అని క్వశ్చన్ వేయమన్నారు. నాన్నగారు ఏంటంటే ఈ నేనెవరు అని క్వశ్చన్ వేయమన్నారు. ఎంత అద్భుతం అంటే ఒకసారి అరుణాచలం వెళ్ళాం,
మెసేజ్ పంపాను,
వెళ్తే
దిలీప్
హలో ఒక ఆయన వచ్చి నాన్నగారు రెండు నేళ్ళు ఉన్నాయా అడిగారు. ఇస్ దట్ టూ ఐస్ అని అడిగారు. అడిగితే నాన్నగారు అన్నారు లేదు ఒక్క నేనే ఉంది అన్నారు. అంటే ఆయన ఏమన్నాడంటే మరి ఆ నేను ఈ నేను అని రెండుటి గురించి మీరు చెప్తున్నారు కదా, మరి రెండు నేళ్ళు ఉన్నట్టు కదా అని. అంటే మన అనుభవంలో ఏది ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనకి ఆ నేను తెలిసే వరకు ఈ నేనే అనుభవంలో ఉంటుంది, ఆ నేను తెలిసేకి ఈ నేను ఉండదు. ఎప్పుడైనా సరే ఒక్క నేనే అనుభవంలో ఉంటుంది, కాబట్టి నేను అనేది ఒకటే అని చెప్పారు. అసలు ఏంటి ఆన్సర్స్ ఏంటి ఇంత అద్భుతంగా సాధన చేసేసింది. ఇంకేంటంటే సత్యాత్మ అంటే సత్యమైన నేను, మిథ్యాత్మ అంటే అసత్యమైన నేను. మరి ఇప్పుడు మనకి రెండు నేలు తెలుస్తున్నాయి, రెండు నేలు తెలుస్తున్న చదువుతున్నప్పుడు తెలుస్తుంది కానీ అనుభవంలో మాత్రం మిథ్యాత్మ నేనే ఉంది మనకి. అసలు ఎవరైనా సరే సత్యం గురించిన అవగాహనకి మాత్రం ఒక్కటే కొండ గుర్తు, మనకి ఆ సత్యాత్మ అనుభవం క్లియర్గా తెలుస్తుంది. మనల్ని ఒక్కళ్ళని మనం ఏదైనా టచ్ చేస్తే మనకు ఆ టచ్ ఎంత క్లియర్గా ఉంటుందో మన హృదయంలో సత్యం యొక్క టచ్ అంత క్లారిటీతో ఉంటుంది. ఇది చూసుకోండి సరిపోద్ది మనకి, ఇది మనం అబద్ధంగా ఉన్నామా నిజంగా ఉన్నామా అని తెలుసుకోండి. ఎందుకంటే ఉన్నామని ప్రేమ ఉందని ప్రేమిస్తున్నామని ఏదో చేస్తాం, ఎన్నాళ్ళు చేస్తాం, కొన్నాళ్ళు అవుతే వాళ్ళ మీద ఇష్టం పోతుంది, మరి ప్రేమ ఏమైంది? అంటే ప్రేమ అంటే మనకి అర్థం తెలియదు, వైరాగ్యం అంటే అర్థం తెలియదు. బద్ధకాన్ని వైరాగ్యం అనుకుంటున్నాం, మమకారాన్ని ప్రేమ అనుకుంటున్నాం. హలో హలో, మమకారాన్ని హలో
వినిపిస్తాం మోహన, వినిపిస్తోంది.
అంటే నాది నాకు రిపీట్ అవుతుంది ఉష, అందుకని. ఓకే ఓకే,
చెప్పట్లేదు కదా, స్పీకర్లో లేరు కదా మీరు.
స్పీకర్లో లేను, స్పీకర్లో లేను.
చెప్పండి.
ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం దాన్ని చూసుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. అంటే ఇన్నేళ్ల జీవితంలో మనకి మనల్ని మనం చూసుకోవాలన్న సంగతి తెలియలేదు, తెలియకుండా మనము భక్తులు అనుకున్నాం, మనము బోర్డు పూజలు చేసాం, గుళ్ళు చుట్టూ తిరిగాం, భగవంతుడిని ఆరాధించాం అని. కానీ భగవంతుడి మాటని ఇష్టపడింది నాన్నగారు వచ్చాక, మాటకి ఇంత శక్తి ఉందని. భగవంతుడు అంటే ఇట్టివాడా అని నాన్నగారు వచ్చాక తెలిసింది. అయితే నాన్నగారు ఏంటంటే భగవంతుడి దగ్గర ఆగకండి, మీరు నిత్య సుఖంగా ఉండాలంటే మీ ప్రయాణం లోపలికి ఉండాలని ఆయన అసలు ఎంతో ఎన్నో జన్మలుగా ముందుకెళ్ళిపోతున్న మన మనసుని వెనక్కి తిప్పమని చెప్పారు ఆయన. వెనక్కి తిప్పడం అంటే ఏం లేదు, ఏం జరుగుతుంది లోపల చూసుకోవడమే వెనక్కి తిప్పుతాం. మన లోపల ఏం జరుగుతుంది, మన మనసు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడంతా వెళ్ళి నిలబడుతుంది, దీనికి ఏ ఇష్టాలు ఉన్నాయి, ఏ అయిష్టాలు ఉన్నాయి, ఇలా చూసుకుంటూ అలా వాటిని చూసుకుంటూ ఉంటుంది, వెనక్కి వెళ్తూ ఉంటుంది. కనీసం హృదయంలోకి వెళ్ళిపోయిన ముందుకు వెళ్ళదు. అందుకని నాన్నగారు లోచూపు ముఖ్యం అంటున్నారు. ఆయన చెప్పిన లోచూపు ఆయన అనుగ్రహం లేకుండా ఏం కలగదు. అయితే దీనికి అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి. ఏ మనం ఎక్కడ సంపాదించగలమండి అర్హత యోగ్యత? నిరంతరం వాడి కాళ్ళ మీద పడి ఏటం తప్ప మనం ఎక్కడ యోగ్యత అర్హత సంపాదించగలం? నా లోపల ఇంత దుఃఖం ఉన్నప్పుడు యోగ్యత అర్హత ఎలా వస్తుంది? కేవలం భగవంతుడి దయ వలన మాత్రమే మన దుఃఖాన్ని బయటికి తీసుకొస్తాడు. అయితే ఇప్పుడు ఏం తెలుస్తుందంటే దుఃఖం వచ్చినా భయం ఏయటం లేదు, ఎంతసేపు ఉంటుందిలే, ఇది ఈశ్వరుడి ప్రణాళికే కదా అని ఇన్నేళ్ళు విన్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం ఈ మాటలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు కూడా నాకైతే ఫుల్గా అర్థం అవ్వలేదు. అసలు ఏంటంటే సత్య జ్ఞానమే కరెక్ట్ అండి, మిగిలినవన్నీ కూడా వేస్ట్. మనకి అనుభవం అయినా సరే వేస్ట్, సత్య జ్ఞానం మాత్రమే కరెక్ట్. అక్కడ మాత్రమే మిశ్రితము లేని ఎలాంటి కల్తీ లేని ప్యూర్ హ్యాపీనెస్, ప్యూర్ లవ్ అక్కడ మాత్రమే దొరుకుతుంది మనకి. అది ఎక్కడో లేదు, మనమే. అది మనమే అయితే ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే ఇది తెలుస్తుందంటే మనం ఎలా ఉన్నా ఇది తెలియదు. మనం ఎలాగున్నా ఏదోలాగే ఉంటాం, మనం కాకుండా మనం ఉండలేం. ఎందుకంటే దొంగ ఒక దొంగ లోపల నుంచి వచ్చి చెప్తున్నాడు నేనే సత్యం అని, నేను అంటున్నాడు. ఆని దొంగగా గుర్తించి మనం అనుకునే నేను దొంగగా గుర్తించి బయటికి గెంటాలి. బయటికి గెంటాలంటే ఏం లేదు, ఆడు ఏం చెప్పినా ఇగ్నోర్ చేయడం అంతే. గెంటేస్తే ఆడనెక్కడు మనమే, మనకేం రూపమా ఆడికి? ఏమన్నా ఆడికేం రూపం ఉండదు. ఆడు దేహాన్ని పట్టుకొని రూపంగా నామంగా చలామణి అవుతాడు, కానీ జీవుడికి రూపం ఏమి ఉండదు. రూపంగా ఉండదనడానికి కూడా తర్వాత చెప్తాను, అది ఎలా రూపంగా ఉండడో కూడా తర్వాత చెప్తాను. తర్వాత భగవంతుడు ఏంటంటే గీతలో నిష్కర్షగా చెప్పేస్తున్నాడు, మనకి ప్రియంగా ఉన్నప్పుడు కోరిక వస్తుంది, అప్రియంగా ఉన్నప్పుడు కోపం వస్తుంది. ఈ ప్రియ అప్రియాలలో నుండి మన విడుదల పొందడానికి యోగం చేయమని చెప్పాడు. మనకి పూర్వజన్మలో ఏదో యోగం ఉంటుంది, దాని ద్వారా ఈ జన్మలో అలాంటి యోగానికి ఆకర్షితులు అవుతాం. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి మనం ఇంకోళ్ళని చూసి వాళ్ళు అలా ఉన్నారు మనం అలా వెళ్దాం, మనం ఇలా ఉన్నాం మనకి ఇలా బాగలేదు, ఇంకోళ్ళు దాల్ది బాగుంది ఈ అనుకరణ అక్కర్లేదు. మనకి ఏది ఈజీగా ఉంటే, మన పాత్ ఎలాగ ఈజీగా మనకు అనిపిస్తే మనం ఆ మార్గంలోనే వెళ్ళాలి తప్ప ఎప్పుడూ కూడా ఇంకోళ్ళని అనుకరించాలని మాత్రం అనుకోకుండా ఫెయిల్ అవుతాం. అయితే గురువు దగ్గర ఆ ఫెయిల్యూర్ కూడా చూపిస్తాడు. ఎలాగంటే ఒకసారి మా బంగారమ్మ గారేమో, నీవే తల్లియు తండ్రియు నీవే నా గురువు దైవం అని పద్యం ఉంది కదా, ఆ పద్యం చెప్పుకుంటూ నాన్నగారికి దండం పెట్టారు. దండం పెడితే నాన్నగారు దీవించారు. దీవిస్తే మేమిద్దరు ఏం చేసినా చెప్పుకుంటాం. అప్పుడు నాతో వచ్చి చెప్పాను, నేను ఇవాళ ఇలాగ అయ్యింది, నాన్నగారు నన్ను చూసి దీవించారు. వెంటనే మా అహంకారం ఏం చేసిందంటే రేపు నేను కూడా పద్యం నేర్చేసుకొని దండం పెట్టాలి నాన్నగారికి అని పద్యం నేర్చేసుకుని వెళ్ళి దండం పెడితే, నీవే తల్లియు తండ్రి అనేసరికి లోపల నుంచి పద్యం రాలేదు, షటప్ అని వచ్చింది. అంటే నీ ప్రార్థన ఎవరు చూస్తున్నారు? చూడండి, మనం పద్యం కంఠస్థం పెట్టుకుని వచ్చాం ఆయన దగ్గరికి, కానీ పద్యం రాలేదు. అంటే లోపల నుండి నిన్ను నిరంతరం కంట్రోల్ చేస్తూనే ఉంటాడు నీ గురువు. ఇది ఇలాగ అందరికీ బోళ్ళు జరిగి ఉంటాయి, నేను ఇలా అనుకున్నాను కానీ నాకు ఇలా జరగలేదు, నాన్నగారు నన్ను ఈ మార్గంగా తీసుకెళ్లారని మన అందరు బోళ్ళు చెప్పుకుంటున్నాం. ప్రతిదీ ప్రతి క్షణం నీ ప్రార్థన ఎందులో అయినా సరే నిన్ను గురువు రక్షిస్తూనే ఉంటాడు. వాడికి అదే పని. రక్షించడమే ఆడి పని. అయితే ఇది భగవాన్ కూడా చెప్పారు, గురువుకి కోపం రాదా? జగ్గైపేట మీటింగ్లో చెప్తారు, కోపం వస్తే ఆడు గురువు ఎలా అవుతాడు? ఆడికి కోపం రాదు. దేవుడికే కోపం రాదు కదా, గురువుకి కోపం ఎలా వస్తుంది? గురువు సత్యంలో ఉన్న ఒక కరుణ మాత్రమే గురు రూపం ధరించి వస్తుంది. దేవుడికి అలా కాదు, దేవుడికి డ్యూటీ ఉంటుంది. బ్రహ్మ ఉన్నాడంటే సృష్టి చేయాలి, విష్ణు ఉన్నాడంటే ఇంకోటి చేస్తాడు, శివుడు లయన్ చేస్తాడు, ఏవో ఉన్నాయి వాళ్ళకి డ్యూటీస్ ఉన్నాయి. సూర్యుడు ఉన్నాడంటే వెలుగు ఇవ్వాలి, చంద్రుడు ఉంటే వెన్నెలు ఇవ్వాలి, ఇలా అంతా దేవతలకి బోల్డ్ పనులు ఉంటాయి. కానీ గురువుకి పని రక్షించటమే గురువు పని, గురువుకి రక్షించటమే పని. ఇది మన అనసూయమ్మ గారు కూడా రమణాశ్రమంలో చెప్తాడు, నా రక్షకుడు నువ్వే అని, భగవాన్ అని ఆవిడ ఒక మీటింగ్లో కూడా చెప్పారు, మన రక్షకుడు వాడే అని. మన రక్షకుడు వాడే ఎందుకంటే వాడు వచ్చాకే మనం ఆపదలో ఉన్నామని, మనం అలా లేమని, భగవంతుడికి మనం పనికి రావని తెలిసింది నాన్నగారు వచ్చాకే. మనల్ని అందరినీ యూస్ఫుల్ చేశాడు. యూస్ఫుల్గా ఉన్నోళ్ళని ఇంకా యూస్ఫుల్ ఏం చెయ్యక్కర్లేదు, మనందరూ యూస్లెస్. ఈ యూస్లెస్ మ్యాటర్ని అంతా యూస్ఫుల్ చేశారు ఆయన. వాడు గొప్పవాడు కానీ, నాన్నగారు చెప్పినట్టు గోడలకి చదువు చెప్తే ఆడు గొప్పవాడు కానీ, అన్ని మార్కులు వచ్చినోడికి చదువు చెప్తే ఇన్ని మార్కులు వచ్చినోడి మేము జాయిన్ చేసుకుంటాం లేకపోతే చేసుకో ఆడు చెప్పాలంటే లేకపోయినా చదువుకుంటాడు. అలా కాదు, గురువు అంటే గోడకి మట్టి బిడ్డలకి చదువు చెప్తాడు, చైతన్యం చేస్తాడు. ఇది మనం ఏంటో మనకు ముందు తెలుసు, ఇప్పుడు ఎలా ఉన్నాం అప్పుడు ఎలా ఉండేవాళ్ళం కూడా మనకు తెలుసు, ఇదేం చెప్పక్కర్లేదు. తర్వాత ఆయన వచ్చిన తర్వాతే మహాత్ములందరినీ గౌరవించటం, మహాత్ములు చెప్పిన మాట వినటం. మనకి మహాత్ములు ఇంత అద్భుతంగా చెప్పారని నాన్నగారు చెప్పే వరకు నాకైతే తెలియదు. మహాత్ముల్ని గౌరవించటం నాన్నగారు వచ్చాకే జరిగింది. ఇంక గౌరవించటం ఏంటంటే అది గౌరవం కూడా కదా, అబౌ వాడు మహాత్ముడే. ఇంక గౌరవాలన్నీ కింద స్థాయి మాటలు, వాడు మహాత్ముడే, వాడి గౌరవం ఏంటి అంటే మన సొంతం అయిపోతాడా అనిపిస్తుంది. ఇప్పుడు నాన్నగారు అలాగే అయ్యారు మనందరికీ. భగవాన్ని అరుణాచలం అనేసరికి అదేంటి మన తండ్రి కదా అనిపించాట. అంటే ఎంత భగవంతుడితో ఎంత సామీప్యం లేకపోతే నావాడే అని అనిపించాడు. మనకి అలా అనిపిస్తున్నారా నాన్నగారు? ఆయనకి దగ్గరగా మెలిగిన వాళ్ళకి అనిపిస్తే అనిపించవచ్చు, నాకైతే అనిపించలేదండి. నన్ను దూరంగా పెడుతున్నారు నాన్నగారని, నన్ను దూరంగానే పెడుతున్నారని అనిపించేది. నాకు బోల్డ్ మహిమలు చేశారు, చేయలేదని నేను చెప్పను. మా ఫ్యామిలీకి బోల్డ్ చేశారు నాన్నగారు, ఎన్నో ఆపదల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. కానీ నాన్నగారికి సామీప్యంగా లేను అని నిరంతరం బాధపడి ఆయనకి చాలా సన్నిహితురాలు అయ్యాను. ఎందుకంటే అన్ని తలంపులే సామీప్యంగా లేను, నాన్నగారికి దగ్గరగా లేను అని అనుకుంటూ ఆయనకి చాలా దగ్గరయ్యాను హృదయంలో. ఎందుకంటే దీనికి నిదర్శనం నేను లోపల ఎలా ఉన్నానో నాకు తెలుసు కాబట్టి అంత ఖచ్చితంగా చెప్పగల. నాన్నగారు నన్ను అనుగ్రహిస్తున్నారు. అనుగ్రహించటం అంటే మన సమస్యలు సాల్వ్ అవ్వటం కాదండి. అనుగ్రహం ఈజ్ డిఫరెంట్. అనుగ్రహాన్ని ఇలా ఇది ఇలా ఉంటుంది అని మాటల్లో చెప్పలేం. మనకి మెటీరియల్ అలవాటు అయిపోబట్టి ఇది జరిగితే ఇది అనుగ్రహం, నా మనసులో ఇలాంటి తలంపు వచ్చింది ఇది అనుగ్రహం, అవన్నీ అనుగ్రహమే. కానీ అసలు అనుగ్రహం అన్న పదం మాటతో చెప్పేది కాదు, అది అనుభవంలోనే తెలుసు. అది ఎక్కడో కాదు, నీ లోపలే తెలుస్తుంది. నిన్ను అనుగ్రహించటం నీ పక్కోళ్ళకి తెలీదు, నీకే తెలుస్తుంది, పక్కోడికి కూడా తెలీదు. అంత అంత బ్యూటిఫుల్గా, అంత సైలెంట్గా, అంత నిదానంగా, అంత నిశ్చలంగా నీ అనుభవం నీకు తెలుస్తుంది. ఇది జరిగిందా చూసుకోండి అందరూ, మనందరూ చూసుకుందాం. జరిగితేనే మనం ఆయన మాట మనకు అర్థమైనట్టు. అది జరగకపోతే మన సత్సంగాలకే పరిమితమై ఉంటాం. అయితే సార్ మీకు జరిగిందా అంటే ఏదో కొంత జరిగింది, అంతా అని చెప్పలేం, అర్థమయ్యేంత జరిగింది. ఇప్పుడు అర్థమైన తర్వాత తెలుస్తుంది, అర్థమై మాత్రం ఉంటే ఎలాగా? అర్థమైపోయింది కదా, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడే నిజమైన శరణాగతి వస్తుంది. అర్థమైపోయింది, ఏమర్థమైంది? నేను ఏమీ చేయలేనని. ఎందుకంటే నా హృదయంలో ఉన్న ఆనందం నా ప్రయత్నం వల్ల నాకు తెలియలేదు. ఎప్పుడో ఒకసారి నువ్వు రుచి చూపించావని నీ దయ వల్లనే అర్థమైంది. కాబట్టి ఇంక నేనే సాధన చేస్తాను నాన్న గారు, నేనేం చేయలేను. కానీ ఆనందం చాలా బాగుంది. ఆనందం ఎలా ఉందంటే ప్రపంచం అక్కర్లేదనిపిస్తుంది. కానీ ఒక ఫ్యామిలీకి కట్టుబడి ఉన్నాం మనందరం. ఫ్యామిలీనేం వదిలే అక్కర్లేదు. నిరంతరం మానసికంగా భగవంతుతో ఉంటే సరిపోద్ది. నాన్నగారు ఒక మాట చెప్తున్నారు, నిరంతరం దేవుడితో మాట్లాడుకోవడం వస్తే నువ్వు ఇంకే పుస్తకం చదవక్కర్లేదు. అంటే మనలో మనం చాలా ఎక్కువ మాట్లాడుకుంటాం. ఆ మాట్లాడుకోవడాలన్నీ ఈశ్వరుడితో మాట్లాడడం మొదలు పెట్టండి. ముందు నీ చప్పుడు తగ్గుతుంది. అన్నీ నువ్వు మాట్లాడడం మొదలే పెట్టావంటే నీకు మెల్లిగా ఏది మాట్లాడాలో అది మాత్రమే వస్తుంది. మిగిలిన దస్తంతా మెల్లిమెల్లిగా పక్కకు తప్పుకుంటుంది. ఇవన్నీ మనం చేసి చూస్తే మనకి అనుభవానికి వచ్చేస్తాయి. తర్వాత ఇంకో మాట చెప్పారు, సత్సంగాలు కూడా అదే పనిగా చేయకండి, సత్సంగమే పనిలాగా ఉండకండి. వారానికి ఒకరోజు అందరూ కూర్చొని భగవంతుడి మాటలు మననం చేయండి. అప్పుడు నీకు అది రిపీటెడ్గా గుర్తుకొస్తుంది. రిపీటెడ్గా ఇంకోళ్ళు నీకు గుర్తు చేయడం కాదు, నీకు రావాలి. నీకు రావాలంటే నువ్వు ఒకసారి విని దాన్ని పట్టుకుని వచ్చావంటే నీకు గుర్తుకొస్తుంది. అప్పుడు దాని ప్రభావం నీ మీద ఎక్కువ ఉంటుంది. రోజు బయట నుంచే పోస్తుంటే ఎలాగుంటుంది? రోజు పాలు పోయించుకున్నట్టు రోజు పోయించుకుంటానంటే ఎలా దిగుతు దిగదు. నువ్వు చేసుకోవాలి లోపల. పట్టుకుని వచ్చావు ఈ మాట ఎంతవరకు నీకు ఉపయోగపడుతుందో నువ్వు చూసుకుంటే నీ అనుభవంలోకి వస్తుంది. దానికి మనం ఛాన్స్ ఇవ్వకపోతే ఎలా వస్తుంది? కాబట్టి వినటం మాత్రమే కాదు, అందరూ కూడా విన్నదాన్ని ఆనందంగా పట్టుకొద్దాం ఇంటికి. ఒకసారి నాన్నగారు చెప్పారు, నాన్నగారు ఎక్కువ అత్త కోడళ్ళ గురించే చెప్తారు. ఒక అత్త కోడలు రోజు హరికద్దికి వెళ్ళేవారంట. వెళ్తే కోడలేమో రోజు వెళ్ళొస్తుంటే దాసుగారేమో దానం చేసుకోండి మంచి పనులు చేయండి అని వీళ్ళు మహా పిసినారులండి. సరే రోజు విని 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 కోడలేమో ఒకరోజు బిచ్చగాడు వస్తే కొంచెం బియ్యం పట్టుకెళ్ళిందంట. పట్టుకెళ్తే అత్తగారు అడిగారు, ఎందుకు ఎక్కడికే వెళ్తున్నావు అంటే, రోజు దాసుగారు చెప్తున్నారు కదా ఈ అందువల్ల నాకు ఇవ్వాలనిపిస్తుంది అత్తయ్య పట్టుకెళ్తున్నాను. ఆ మాటలు ఇంతవరకు మోసుకొస్తున్నావే నువ్వు, అవి అక్కడే వదిలేయాలి కానీ అని అన్నట్ట. అలాగే మనం వినేసి అక్కడ వదిలేసి రావడానికి వెంట వెంటండి. విని ఒక్కసారి విన్నా పట్టుకు రావాలి. పట్టుకొస్తే నీ జీవిత గమ్యాన్ని తిప్పేస్తుంది అది. అది మామూలు మాట కాదు, ఈశ్వరుడు చెప్పిన మాట. అది మన చిన్న మాటలు కాదు, ఈశ్వరుడు చెప్పిన మాట అది. కాబట్టి నీకు అనుభవంలోకి వచ్చి తీరుతుంది. కానీ దానికి కావలసిన ప్రయత్నం నువ్వు చేయాలి. అంటే ప్రయత్నం జరిగిన తర్వాత మనకి తెలుస్తుంది మనం చేయలేదు, గురువు గారే చేయించారని. అంతవరకు మనకి వ్యక్తి భావన ఉన్నప్పుడు మనమే చేయాలని మన వ్యక్తి భావన చెప్తుంది. దానికి అలాంటి తలంపు తీసుకొచ్చేది కూడా గురువే. గురువు ఇవ్వకుండా నీకు ఎలాంటి తలంపు రాదు సాధనలో. ప్రతి తలంపు వెనక గురువు యొక్క పాత్ర ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే నీకు ఆ తలంపు తీసుకొచ్చి సాధన చేసేలాగా చేసి, లేకపోతే మనకి అన్ని మంచి భావాలు ఎక్కడి నుంచి వస్తాయండి? మనకి అసలు రావు. ఒక్క గురువు దయ వల్లనే మంచి భావమే వస్తుంది. భావమే కాదు, మనకేం కావాలి, మనం ఎలా ఉన్నాం అని తెలిసేదంతా అంత గురువు దయ వల్లనే. ఎందుకంటే మన అందరికీ అనుభవమే, ఆయన వచ్చేకి తెలుసే ఇవన్నీ. ఇది ఇంకెవరు చెప్పక్కర్లేదు, గురువు దైవల్నే వస్తాయని అందరికీ తెలిసిపోయిన సత్యం ఇది. గురువు దైవల్నే వస్తాయి, మరి ఎలా వస్తాయి? నాకైతే తెలియట్లేదు దయా, ఎలా వస్తాయంటే ఏం అక్కర్లేదు. హలో, నిదానంగా మనం ఉంటే మనకి అర్థం అవుతుంది. మనం వచ్చే ప్రతి పరిస్థితితో కలిసి ఇది గురువు దైవల్నా, ఇది గురువు దైవల్ని అసలు మనం అనుకోలేము. ఎందుకు ఆ మాటలన్నీ ఆనవలసిన పనే లేదు. మనకి ఎప్పుడో గుర్తుకొస్తాడండి. అదేంటండి, వాడు నిరంతరం గుర్తు పెట్టుకోమంటాడు. నిరంతరం ఎలా గుర్తుంటాడు? అది జ్ఞాపకమా? అది జ్ఞాపకం అండి మనం గుర్తుపెట్టుకోవడానికి. అది చైతన్యం. అది ఎవరు? మనమే. అది నేనే. నన్ను నేను జ్ఞాపకం ఎందుకు పెట్టుకుంటాను? ఇది భగవాన్ మాట, ఇది భగవాన్ చెప్పారు. ఇక్కడికి వచ్చారు. నిన్ను నువ్వు జ్ఞాపకం పెట్టుకోవడం ఏంటి? నువ్వు ఉన్నావని నీకు, యూఆర్ కన్ఫర్మ్డ్. హలో, నువ్వు ఉన్నావని నీకేం తెలియక్కర్లేదు. నువ్వు ఉన్నావని నీకేం తెలియక్కర్లేదు. నువ్వు ఉన్నావు ఆల్రెడీ ఫర్మ్. అదేం ఎవరు వచ్చి చెప్పక్కర్లేదు మనకి. ఆ ఉండటమే నువ్వు అంటున్నాడు. ఆ ఉండటం ఎలా ఉంటున్నావు? మనం ఉండటం వరకు బాగుంది, ఓకే. భగవాన్ చెప్పింది కరెక్టే, ఉండటం మనం అన్నారు కరెక్ట్గా, నిజంగానే మనం ఉన్నాం కదా అని మనకు తెలుస్తుంది. అయితే ఆ ఉండటం నువ్వు అన్నాడు కదా, నీ ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. మనం ఎలా ఉన్నావా? ఉండటం వరకు మనం కరెక్ట్గానే ఉన్నాం. మనం ఉన్నామన్న అవగాహన కాదు, నిజంగానే ఫర్మ్గా మనం ఉన్నాం. కానీ మనం ఎలా ఉన్నాం? ఇలాగా అలాగా ఉన్నాం. ఏదర్ ఇలా ఉంటున్నాం, లేకపోతే ఇంకోలా ఉంటున్నాం, లేకపోతే ఇంకోలా ఉంటున్నాం, రకరకాలుగా ఉంటున్నాం. భగవాన్ ఏం చెప్పాడు? హలో, ఆ ఉండటం అనేది ఒక స్థితి.
నెక్స్ట్ వీక్ రెడీ చేసుకుంది.
హలో, ఆ ఉండటం అన్నది ఫర్మ్, అందరికీ తెలుసు. అది భగవాన్ అక్కడ చెప్పారు. ఆ ఉండటం అన్నది ఒక స్థితి. ఆ స్థితిగా నువ్వు లేవు. ఉండటం అన్నది ఎలా ఉంటున్నావు? మోహన్గా ఉంటున్నావు. నీకు పేరుంది, నీకు బాడీ ఉంది, నీకు మైండ్ ఉంది, నీకు వరల్డ్ ఉంది, నీకు సంసారం ఉంది. ఇన్ని ఉండి ఇన్ని కలిసి ఉంటున్నావు నువ్వు. అసలు ఇవేవి కాకుండా నువ్వు ముందు ఉన్నావు. ఎక్కడున్నావు? ఇవేమి లేకుండా నువ్వు ఉన్న స్థితి. ఒక్క ఉదాహరణ చెప్పారు, గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రలో ఇవేవి లేకుండా నువ్వు ఉన్నావు. తెలివచ్చాక ఇవన్నీ గుర్తురాడ ఉంచండి. ఇవన్నీ లేకపోయినా మనం ఉన్నాం. అయితే మనం ఉన్నాం కానీ ఆనందంగా ఉన్నామని భగవాన్ చెప్తున్నారు, మనకి తెలియట్లేదు. నీ స్థితిలో నువ్వు ఆనందంగా ఉంటావు, కానీ ఏమీ లేకపోతే మనం ఉండలేము అన్నదానికి ఉదాహరణ ఇది. ఏమీ లేకపోయినా గాఢ నిద్రలో మనం ఉన్నాం, మనం ఉండగలం, ఉంటాం కూడా. ఈ ఉండటమే ఈశ్వరుడు. ఉండటంలో ఉండమన్నారు నాన్నగారు, ఉండటంలో ఉండమన్నారు. ఈ మధ్య ఎక్కువ వింటున్నాను ఇది. ఉండటంలో ఉండడం ఏంటండి? ఉండటంలో ఉండడం ఏంటి? మనం ఉన్నాం కదా ఆల్రెడీ. ఇంకా ఉండటంలో ఉండడం ఏంటి? మనం ఏది కాదో అదిగా ఉండకండి అని చెప్తున్నారు. ఉండటంలో ఉండడం అంటే మీనింగ్ ఏంటండి? మనం ఏది కాదో దాని నుంచి దాన్ని తప్పించుకుంటూ రా. వస్తే నువ్వు ఏదిగా ఉన్నావో అది తెలుస్తుంది నీకు. అందుకే అంతేగాని ఉండటంలో ఏమీ లేనప్పుడు ఉండటంలో ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత? అలా కాదు. అదేంటి? మన స్వరూపం యొక్క ఆనందం, సుఖం, శాంతి, కరుణ ఇవన్నీ గూడు కట్టుకున్న సహజ స్థితిలో మనం మేలుకుంటే అప్పుడు ఉండటంలో ఉండటం. ఇంక ఉండటమే ఉండదు, ఉండడమే. కొత్తగా ఏం ఉండం, సహజంగా ఉంటాం. ఆ స్థితి కృష్ణుడు చెప్పినట్టు ఏమో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. ఏ మహాత్ముడు పెట్టి పుట్టుకుంటాడు ఆడికి వస్తుంది, కానీ మనకి ఎలా వచ్చేస్తుందండి? కానీ మనం అందరూ దుఃఖపడుతున్నాం కదా, ఏదో కారణం పెట్టుకొని ఈ దేహబుద్ధి నేర్చుకొని దుఃఖపడుతున్నాం. అందరూ ఎంతో కొంత దుఃఖంలో ఉన్నాం. ఈ దుఃఖరహిత స్థితిని కనీసం పొందొచ్చని నాన్నగారు చెప్పారు. ఆత్మజ్ఞానం అంత ఆసక్కర్లేదు మనకి. దుఃఖరహిత స్థితిని పొందాలంటే తలంపులు లేకుండా ఉండాలి. తలంపు బంధించకుండా ఉండాలి. దీనికి బోల్డ్ ఉపాయాలు నాన్నగారు చెప్పారు, కానీ ఇవన్నీ కూడా గురువు దయ లేకుండా ఏం జరగవు. మనం ఏదో వస్తే ఇలా చేసేద్దాం, వచ్చేస్తే అలా చేసేద్దాం, జాగ్రత్త పడటానికి తలంపు మన ఆస్తులు కాదు, వంశ పారంపర్య రావడానికి తలంపు ఏది వస్తుందో మనకు తెలియదు, ఆయనకి తెలుస్తుంది. ఎటువంటి తలంపు ఇస్తే నువ్వు బాగుపడతావో అటువంటి తలంపులు నీకు ఈశ్వరుడు తెచ్చిస్తాడు. తలంపుల విషయంలో మనం ఎలా జాగ్రత్త పడగలం? తలంపుల విషయంలో జాగ్రత్త పడాలా? ఎలా పడతామండి? ఏ తలంపు వస్తుందో తెలియకుండా ఎలా జాగ్రత్త పడతావు? ఒకవేళ తలంపు వచ్చినా ఎలా జాగ్రత్త పడతావు? నీకు ఏడుపు వస్తుంది తలంపు రూపంలో, ఏడుస్తున్నావు కానీ ఏడకుండా ఉండడానికి ఏం జాగ్రత్త పడతావు చెప్పండి? జాగ్రత్త పడలే, మనకు తెలియదు. అందుకే దెర్ ఈజ్ ఈశ్వర ఆల్వేస్ 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 రిమంబర్ మోర్ అండ్ మోర్ రిమంబర్ దెర్ ఈజ్ ఈశ్వర, ఈశ్వరుడు ఒకడు ఉన్నాడని విశ్వసించాలి మనం. ఆ విశ్వాసమే కడతీరుస్తుంది, ఆ విశ్వాసమే నీకు అద్వైతానుభవాన్ని కూడా తెచ్చి పెడుతుంది. అంతేగాని ఏదో సాధన చేసి కొట్టేద్దామంటే కుదరదు, జ్ఞానం మాత్రం అలా రాదు. సాధన కూడా ఈశ్వరుడే, ఆ గురువు దయ వల్లనే సాధన జరుగుతుంది. ఒక మంచి భావమే రాదే మనకి గురువు దయ లేకుండా, అద్వైతానుభవాన్ని పొందే సాధన మనం చేయగలమా? ఎలా చేసేస్తామండి? మనల్ని మనం గొప్పగా అంచనా వేసుకోకూడదు, అలానే తక్కువగా కూడా అంచనా వేసుకోడు. అంచనా వేసుకోవడం మానేస్తే సరిపోదు. మనం ఏదో చెయ్యొచ్చు, దీనివల్ల ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. భగవాన్ మరీ మరీ చెప్పారు ఊరక ఉండని. ఊరక ఉండంటే పని చేయకపోవడం, ఇంట్లో బద్ధకంగా కూర్చోవడం, ఏమి ఆలోచించకపోవడం, ఏ పని వచ్చినా చేయకపోవడం, ఇవన్నీ ఊరక ఉండడం కాదు. ఏ తలంపు వచ్చినా నిశ్చలంగా ఉండమని చెప్తున్నాడు, అది ఊరక ఉండటువంటి. అంటే తలంపు వస్తే ఏది జరగాలో జరిగిపోతుంటుంది. మనం ఇలా కూర్చుంటే ఫ్యామిలీని వదిలేసినట్టు అంటే కాదు, మన ద్వారా జరగవలసినది, మన బాడీ ద్వారా జరగవలసింది, ఎవ్రీథింగ్ ప్రీడిటర్మైన్డ్. ఆ బాడీ బట్టి అది జరిగిపోతుంది. దాని గురించి ఇసుమంత కూడా చింతాకంత చింతక్కర్లేదు అంటాడు, చింతాకంత చింతపడక్కర్లేదు. మన ద్వారా జరగవలసిన ప్రతి పని జరిగిపోద్ది. అసలు సత్సంగం చెప్పకూడదు అనుకున్నాం, ఏమైంది? ఏం చెప్తాం భగవంతుడి దయని? నన్ను నేను చూసుకుంటూ ఉంటే నాకు ప్రపంచం కనిపించట్లేదు. ఇంకా సత్సంగం అంటే ప్రపంచం గురించే, ఈశ్వరుడి గురించి మాట్లాడవు చెప్పటానికి. అది అద్వైత పరాకాష్ఠ. మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటి? మనం మాట్లాడడం కాదండి, ఆ స్థితిని పొంది ఆయన మాట్లాడారు. వచ్చి మన స్థితికి వరకు దిగొచ్చి అసలు మాట ఎంత డిస్టర్బెన్సో తెలుస్తుంది మనకి. అలాంటిది నిశ్శబ్దం లేకుండా కంటిన్యూస్గా తెల్లారు లేచి కొబ్బరి నూనె అని వచ్చిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మాట్లాడుతూనే ఉన్నారు నాన్నగారు. మనం ఆయన వదలలేదు, నాన్నగారు చెప్తారు నాన్నగారు చెప్తారు నాన్న కరెక్టే. అది జరిగింది, అదొక యుగం అనుకుందాం. చెప్పేశారు ఇంకా నాన్నగారు దేహం పడిపోయింది. ఇప్పుడు ఆ చెప్పిందంతా ఏం చేస్తున్నాం మనం? అదేంటి పాఠం ఏంటి కంఠస్థ పెట్టడానికి, రోజు వినటానికి? విన్నాం కదా పాతికేళ్ళు, ఏం చేస్తున్నాం? వింటమే పనా? కాదు. ఎంతవరకు ఉపయోగపడింది? ఏ క్లాస్కి వచ్చాం మనం? మనల్ని ఈ మాటలు అరెస్ట్ చేస్తున్నాయా? లేదు నేనే నా దేహబుద్ధికి అరెస్ట్ అవుతున్నానా? ఇవన్నీ మనం చూసుకోవాలి. చూసుకోగా తెలుస్తుంది, చూసుకునే బుద్ధి ఆయన ఇచ్చాడని. ఆయన ఇస్తాడని కూర్చుంటే జరగదని. ఎందుకంటే నీ కర్తృత్వం నేను ఊరికే ఉండనివ్వదు, చెయ్యి అంటది. అప్పుడు ఏముందండి, చేసేస్తే అది సైలెంట్ అయిపోద్ది. అది సైలెంట్ అయిపోయాక తెలుస్తుంది మనకి గురువు దయ లేకుండా ఇది జరగదు కదా అని. ఏది జరగదు, ఇదే కాదు. తెల్లారు లేస్తే దయ ఉండాలి, పడుకుంటే దయ ఉండాలి, నిద్ర పట్టడానికి దయ ఉండాలి. నాన్నగారు అంటారు గాఢ నిద్ర అని, భగవాన్ అంటారు గాఢ నిద్ర ఏం రోజుకు పట్టేది ఎవరికి. అందరు చూసుకోండి, మీ మన నిద్రని కూడా మనం చూసుకోవచ్చు. ఏది కలలో ఉంటాం లేదా డిస్టర్బ్డ్ స్లీప్లో ఉంటాం, లేకపోతే నిద్ర రాకుండా ఉంటాం, అంతేగాని గాఢ నిద్ర ఏం రోజు రాదు. ఎంతో సత్వగుణం ఉన్నవాడికి వస్తుంది గాఢ నిద్ర. గాఢ నిద్ర వస్తే మాత్రం ఒకటే గుర్తు, తెల్లారు లేచిన వెంటనే చాలా ఫ్రెష్గా ఉంటాం. మనం ఫ్రెష్గా ఉన్నామా లేదా చూసుకుంటే తెలిసిపోద్ది గాఢ నిద్ర వచ్చిందా లేదా. అలాగే మనల్ని మనం చూసుకుంటే మనకి తెలిసిపోతాయి అన్నీ. ఆ తెలిసిపోయే బుద్ధిని గురువు ఇచ్చేళ్ళాడు. ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేద్దాం దాన్ని. ఈ సత్సంగాలు వింటే మంచిదే, ఎన్నాళ్ళు వింటాం, ఎంతకని వింటాం? వినమన్నారు కదా, వినమని వినమన్నారు. ఆకాశగంగ ఆయనదే ఉంది. ఓ క్యాసెట్లు విపరీతంగా ఉన్నాయి. ఎన్ని మీటింగులు చెప్పారండి వినాలంటే. మనం ఏం చేయాలి? మన అందరినీ ఆయన దుఃఖరహిత స్థితి నుంచి బయటికి రమ్మని చెప్పాడు. సత్సంగాలు చేస్తూ కూర్చోమని చెప్పలేదు. కాబట్టి నాన్నగారు చెప్పిన మాటలే ఇవన్నీ. ఒక్కరోజు వారానికి ఒక గంట మాట్లాడుకోండి, సబ్జెక్టే కదా నేను ఎక్కువ మాట్లాడకండి అని చెప్పారు. అది కూడా లగ్జరీ అని చెప్పారు. కాబట్టి మన అందరూ విందాం, కరెక్ట్గా విందాం. మనకి ఎంతవరకు అనుభవానికి వస్తుంది ఈ మాట, మనకి ఇది అవసరమా కాదా అన్నది విన్న తర్వాత మనల్ని మనం చూసుకుంటూ మనకి ఇది ఎంత ఉపయోగపడుతుందని మనల్ని మనమే చూసుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని ఏం బాగు చేయరు. నాన్నగారు ఒకసారి అన్నారు, కృష్ణుడు చెప్పాడు, ఎవరో వచ్చి నేను బాగు చేయరు, నిన్ను నువ్వే బాగు చేసుకోవాలని. అప్పుడంతా భగవంతుడి మీద భారం వేసి ఉండే అలవాటు. అప్పుడు చాలా ఏడ్చేదాన్ని, ఎవరో వచ్చి నన్ను బాగు చేయరని నువ్వు అంటే ఎలాగా, నువ్వు బాగు చేస్తావని నీ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు ఎవరు నన్ను బాగు చేయరు, నన్ను నేనే బాగు చేసుకోవాలంటే, నన్ను నేను బాగు చేసుకోవాలంటే ఇంక నువ్వెందుకు, నీ దగ్గరికి నేను రావడం ఎందుకు అని అసలు నాన్నగారు ఒక మాట చెప్తే ఇంటికి వచ్చి ఇంకా అదే మాట మీద ఉండేది మైండ్. అసలు ఇప్పుడు ఇప్పుడు దాని అర్థం తెలుస్తుంది, ఎవరు రారు, మనల్ని మనమే బాగు చేసుకోవాలి అంటే. అంత శక్తిని, ఆ అవగాహనని, ఆ అనుగ్రహాన్ని నీకు గుప్పించి నిన్ను నువ్వే బాగు చేసుకునేలాగా గురువు చేస్తాడు. అప్పుడు ఏం చెప్తాడు, ఆడే చెప్తున్నాడు ఆ మాట కూడా, ఎవరు రారు నిన్ను బాగు చేసుకోవడానికి, నువ్వే బాగు చేసుకోవాలి, నిన్ను నువ్వే బాగు చేసుకోవాలి చెప్తాడు. అసలు ఆ వ్యక్తి భావన లేని ఆ ఇంపర్సనాలిటీని మనం ఏం చెప్తామండి? అన్నీ ఆయనే చేసి ఏమీ చేయని వాళ్ళగా నీ పన్ను చేసుకో అంటున్నాడు. భగవాన్ ఎవరు అన్నట్టు, గ్రేట్ పర్సనాలిటీ అండి భగవాన్ అని. నాన్నగారు అంటారు భగవాన్ గ్రేట్ పర్సనాలిటీ కాదండి, గ్రేట్ ఇంపర్సనాలిటీ అండి. ఆ మాట ఆయనకు వస్తుంది. ప్రతిదీ మనం ఏం చేసినా సరే దానికి వర్క్ అంతా నాన్నగారు చేసేస్తారు. చేసేసి మనమేమనుకుంటున్నాం, నాన్నగారు చేశారు అనుకుంటున్నాం, కానీ హృదయాంతరాల్లోంచి ఏమి రాదు. ఎందుకంటే పని బయటది, హృదయాంతరాల్లోది కాదు అది. కాబట్టి మాట కూడా బయట నుంచే వస్తుంది, హృదయాంతరాల్లోంచి రాదు. కానీ నీకు చాలా దుఃఖం వచ్చిన సిచ్యుయేషన్లో నీకు తలంపు అంటే, మనకి భక్తి అంటే ఏంటో అవగాహన అవుతే దుఃఖం వచ్చినా గెలవగలం. నాన్నగారు అంటారు నీకు అర్థం అవ్వని భక్తితో నువ్వేం చేసుకుంటావు, ఆ భక్తిని పచ్చడి చేసుకుంటావా, ఏం చేసుకుంటావు భక్తిని? నీకు దేనికి ఉపయోగపడలేదనుకో, నువ్వు దేవుడి మీద ఆధారపడ్డవాడు, ఏమి నీకు హెల్ప్ చేయట్లేదు అనుకో, ఇంక భక్తి ఎందుకండి, అవసరం లేదు కదా. అందుకే ముందు మనం అన్నీ ఏడుపుగొట్టు మొహాలని ముందు మనకి చూపిస్తాడు, చూపించి అప్పుడు భక్తిని కలగజేస్తాడు. భక్తి కలగజేసినప్పుడే మనకి తెలుస్తుంది భక్తి యొక్క ఔన్నత్యం ఏంటో. నాన్నగారు చెప్తున్నారు ఏంటి, 60 ఏళ్ళకే భక్త, నీకు అక్కర్లేదా, చిన్న పిల్లలు మొదలుకొని భక్తి నేర్పాలి. భక్తి నేర్పని తల్లి తల్లి కాదు. మనం ఏం నేర్పుతున్నాం ఇప్పుడు పిల్లలకి, వాళ్ళు ఏం అడిగితే అది ఇస్తున్నాం. మంచి కథ నేర్పుతున్నామండి, మనకి టైం లేదు. మనకి టైము లేదు, వాళ్ళకి ఓపిక లేదు, వాళ్ళకి ఇష్టము లేదు. ఎప్పుడు ఇష్టం వస్తుంది? మనం అంత అంత శాంతిగా అంత కాంతిగా మన జీవితం ఉంటే మన పిల్లలకి వస్తుంది, లేకుండా రాదు. ఏదైనా సరే ఏదైనా సరే చిన్నప్పటి నుంచి వచ్చేది 50% ఉంటుంది. నాన్నగారు చెప్పినవే, ఏది కల్పించుకోక్కర్లేదు, అన్నీ చెప్పేశారు. 50% ఫ్యామిలీ నుంచి వస్తుంది అని చెప్పారు, తల్లిదండ్రులు బట్టి వస్తుంది జీన్స్ ద్వారా. మిగిలిన 50% స్కూల్లో పిల్లల ద్వారా, తను తిరిగే సమాజం ద్వారా సంస్కారాలు వస్తాయని. ఒక్కొక్కసారి చెడు సహవాసం వస్తే ఈ 50% కూడా ఊడిపోదు. అందుకే చిన్నప్పటి నుంచి దేర్ ఈజ్ ఈశ్వర అని పిల్లలకి నేర్పండి. మనమే చిన్నపిల్లలుగా ఉన్నాం అందులో. దేర్ ఈజ్ ఈశ్వర అని మనమే ఎప్పుడూ అనుకుంటున్నాం. నిరంతరం అనుకోగలుగుతున్నావా? అంటే ఇప్పుడు డే టు డే లైఫ్లో బోల్డ్ పనులు చేస్తాం, వాటికేమి దయక్కర్లేదు. అవన్నీ ప్రీడిటర్మెంట్. తెల్లారు లేస్తే టీ పెట్టడం మొదలుకొని వంట చేయడం, బోల్డ్ పనులు చేస్తున్నాం. అవన్నీ కూడా జరగవలసినవే జరుగుతాయి. దానికే మైండ్ని మనం ఉపయోగించాం పెద్దగా. సిచ్యుయేషన్స్ వస్తున్నాయి లైఫ్లో, వచ్చినప్పుడు మైండ్ని ఉపయోగించవలసి వస్తుంది. ఇక్కడ భగవాన్ చెప్పారు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మైండ్ని ఉపయోగించకండి, అది చాలా అలర్ట్ పెడుతుంది. అలా చేయంటది, ఇలా చేయంటది, అలాగెళ్తే సమస్య పోతుంది, సమస్య అంటది, ఇలా అంటది, చాలా చెప్తుంది. ఇగ్నోర్ యువర్ మైండ్. సిచ్యుయేషన్ వచ్చినప్పుడు భారం ఈశ్వరుడి మీద వేయండి. ఇది నాన్నగారు డైరెక్ట్గా చెప్పారు నాకు. ఈ సృష్టిని మోస్తున్న ఈశ్వరుడికి నువ్వు బరువా? వెయ్యి భారం అన్ని చక్కు సర్దుకుంటాయి అవి అని. ఒక్కరికే చెప్పడు వాడు, సృష్టిని దృష్టిలో పెట్టుకుని చెప్తాడు. ఏ మాట చెప్పినా అది ఒకరికనే అనిపిస్తుంది, కానీ అందరికీ ఆ బోధ అవసరమే. ఇలాంటి మాటలు ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పారనుకోండి, దాన్ని షేర్ చేసుకోవాలి మనం. అందరూ ఉన్నప్పుడు చెప్పినవేం షేర్ చేసుకోవట్లేదు, అందరికీ తెలుసు. 5 ఏళ్ళుగా వింటున్నాం అందరూ, విన్న మీటింగే వింటున్నాం, విన్న మాటలే వింటున్నాం. కథలు ఎందుకండి మనకి? పురాణాలన్నీ ఉండనిద్దాం, ముందు మనం బాగుపడి బయటికి రావాలి, తర్వాత విందాం పురాణాలన్నీ. మాట అందం, మహాత్ములు గుర్తించటం అనేది తర్వాత. ముందు నీ దుఃఖంలోంచి నువ్వు బయటకు వచ్చావా లేదా, ముందు నీ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టు. దీనికి మనకేం జాలి దయ ఏం అక్కర్లేదు. నీ మీద నీకు ఇష్టం ఉంటే లోపలికి వెళ్ళిపోతాం. ఒకసారి చెప్పారు నాన్నగారు, మోహన నువ్వు గురువు అయిపోతావు అన్నారు. ఇది పిఎస్ఎన్ అంకుల్ ఇంట్లో జరిగింది. అంటే ఎవరికి అడిగాను, ఎవరికి నాన్నగారు అడిగాను. అడిగితే ఉషా, హలో
మోహన, మోహన
హలో వినపడుతుందా?
బ్రహ్మాండంగా
అను, లేకపోతే అంటుండు మధ్యలో.
అంటే స్కోప్ లేకుండా ఉంది.
ఒకసారి అడిగారు, మోహన నువ్వు గురువు అయిపోతావని. ఎవరికి నాన్నగారు అడిగాను. అడిగితే అని వినిపించుకోకుండా మళ్ళీ అన్నారు, నువ్వు గురువు అయిపోతావని. అంటే అన్నాను, నాన్నగారు ఎవరికో గురువు అవుతే ఏంటి ప్రయోజనం, నాకు నేను గురువు అవ్వాలి కదా. అంటే వెంటనే ఇలా లేచి స్టడీగా కూర్చుని అన్నారు, కరెక్ట్, ఇది అర్థం చేసుకోమని భగవాన్ చెప్పాడు. మనం ఎవరికి గురువు అయ్యామనుకో, కాసేపు ఉండండి వాళ్ళు వస్తారు, కాసేపు కూర్చోండి నాన్నగారు వీళ్ళు వస్తారు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయమ్మా. గురువు అవుతే ప్రాబ్లమే. నీకు నువ్వు గురువు అయ్యావనుకో ఆ ప్రాబ్లం ఉండదు. నాకు నేను గురువు అవ్వడం ఏంటంటే నన్ను నేను నిరంతరం చూసుకుని అని చెప్పి ఒక మాట అన్నారండి, అద్భుతం. మోహన, ప్రపంచంలో మంచి పనులు చేసి ప్రపంచం యొక్క దయను సంపాదించవచ్చు, గురువుకి సేవ చేసి గురువు దయ సంపాదించవచ్చు, పూజలు వ్రతాలు చేసి భగవంతుడిదై సంపాదించవచ్చు, భక్తులు సేవ చేసి భక్తులదై సంపాదించవచ్చు. ఎన్ని సంపాదించినా నీ దయ నీకు రావడం చాలా కష్టం అన్నారు. నా దయ నాకు రావడం ఏంటి అంటే నాకు నేను గురువు అవ్వడం చాలా కష్టం అని చెప్పారు. అంటే నిరంతరం మనల్ని చూసుకుంటూ ఉంటే తప్ప మనకి మనం గురువు అవ్వలేము. మన దయ మనకి కలగడం ఏంటంటే ఏది దేవుడు అవసరం కూడా లేకుండా మన నిర్భయంగా నిలబడగలగాలి. ఏమవుతుంది ఏమవుతుంది మహా అయితే ఏమైపోద్ది ఏమవదు. అయినా బయటే కదా, లోపల నీకేం దెబ్బ తగలదు కదా అనే స్థైర్యం, ఆత్మస్థైర్యం మనకి రావాలని నాన్నగారు చెప్పిందే చెప్పి నేనున్నాను అని ఆయన ఫిజికల్గా కూడా మనకి హెల్ప్ చేశారు. ఇంకా ఆ హెల్ప్ అని కూడా అనలేము ఆ మాటలు. అనుగ్రహం కూడా చిన్న మాటే. నాన్నగారు చేసింది చూస్తే ఎంత వర్క్ చేశారండి, ఒక రివల్యూషన్ తీసుకొచ్చారు. ఓన్లీ ఆడవాళ్ళు, వంటింట్లో మగ్గిపోతున్న వాళ్ళందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. మీరు కూడా ఈక్వల్గా ఉండనని తీసుకొచ్చి మనల్ని లోపల బతకమని చెప్పాడండి. ఎవరండి ఎవరు చేయగలరు ఈ పని? నువ్వు ఎక్కడొచ్చినా వంటింట్లో మగ్గిపోయినా నువ్వు సుఖంగా ఉన్నప్పుడు పర్వాలేదు, నువ్వు బయట ధైర్యంగా తిరుగుతున్నప్పుడు కూడా నువ్వు సుఖంగా లేనప్పుడు ఏంటి ప్రయోజనం? ఇది అంటే సుఖం చాలా ఇంపార్టెంట్ మనిషికి. మనందరికీ కూడా సుఖమే కావాలి, దేవుడు అక్కర్లేదు. నిజానికి మనిషికి కావలసింది సుఖమే, శాంతే. దేవుడు అక్కర్లేదు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో పెళ్ళయిందనుకోండి, దేవుణ్ణి ఏం అస్తమానం స్మరించాం మనం. అలాగే చావు వచ్చిన దేవుణ్ణి ఏం అస్తమానం స్మరించాం, కానీ దేవుణ్ణి స్మరించాం. దుఃఖం వస్తే మాత్రం ఒకసారైనా స్మరిస్తాం. ఎందుకంటే సుఖంగా ఉన్నప్పుడు మనకి దేవుడు అక్కర్లేదు. భౌతిక సుఖమైనా సరే సుఖమే కదా అది. దుఃఖంగా ఉన్నప్పుడు మాత్రం నాకు దుఃఖం వద్దని భగవంతుని అడుగుతాం, ఎందుకంటే మనకి దుఃఖం ఇష్టం ఉండదు. మన స్వరూపంలో దుఃఖం లేదు, అవి పెద్ద మాటలు, అక్కడ అంతవరకు వెళ్ళదు. మన స్వరూపంలో దుఃఖం లేదు కాబట్టి మనకి దుఃఖం ఇష్టం ఉండదు, అంత దూరం వెళ్ళక్కర్లేదు. మామూలుగా డే టు డే లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్లోనే మనకి దుఃఖం వస్తే భగవంతుని అడిగినట్టు, మనకి మంచి న్యూస్ వస్తే అంటాం, అప్పుడు కూడా అంటాం ఆ దేవుడి దయ వల్ల జరిగిందని. అదేమి లోపల హృదయాంతరాల్లోంచి రాదు. కానీ భగవంతుని అడిగేటప్పుడు, దుఃఖం తీయమని అడిగేటప్పుడు మాత్రం లోపల నుంచి వస్తుంది. ఎందుకంటే ఆ దుఃఖం అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనిషికి కావలసింది దేవుడు కాదని తెలిసిపోతుంది కదా. ఏంటి కావాలి మనకి? సుఖం కావాలి. సుఖం ఎందుకు కావాలి? దుఃఖం అంటే పెయిన్ కాబట్టి సుఖం కావాలి. అయితే సుఖం అంటే ఎలా వస్తుంది? కార్లో తిరిగితే వస్తుందా? ఫ్లైట్లో వెళ్తే వస్తుందా? కంఫర్టబుల్ లైఫ్ ఉంటే వస్తుందా అంటే రాదు. అడిగి దుఃఖం వచ్చినప్పుడే తెలుస్తుంది సుఖం అంటే ఏంటో, దుఃఖం అంటే ఏంటో. అన్నీ ఉండి కూడా ఎవరు సుఖంగా ఉన్నాం చెప్పండి? ధనవంతుల దగ్గరికి వెళ్తే మనకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ ప్రాబ్లమ్స్ తాలు సుఖంగా ఉండగలరా? ఉండొచ్చు, కంఫర్టబుల్గా ఉంటే లైఫ్ ఉండొచ్చు. మన హృదయంలో శాంతి లేనప్పుడు ఎంత ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా మనం కంఫర్టబుల్గా ఉండలేము. అదే మనం శాంతిగా ఉన్నప్పుడు ఏ కంఫర్ట్ లేకపోయినా హాయిగా ఉండగలం. అందుకు భగవాన్ చెప్తున్నాడు, భౌతిక సంపదతో సంబంధం లేని ఒక ఆనంద స్థితి నీవై ఉన్నావు, దాన్ని పొందు అని ఎందుకంత చెప్పాడంటేనండి, అది ప్రేమ ఆపుకోలేక చెప్పాడు. ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, భక్తి యొక్క ఔన్నత్యం తెలిస్తే ఈ భూమిని భక్తితో తడపమని భగవంతుని అడుగుతాం మనం. లేకపోతే మనం అడగం, మనకి అడగాలని కూడా తెలియదు. కాబట్టి అసలు మన మైనస్ అవ్వడానికి చేసే ప్రయత్నమే భక్తి. దానికే దేర్ ఈజ్ ఈశ్వర, ఆల్వేస్ దేర్ ఈజ్ ఈశ్వర. ఆడు ఉన్నాడనే విశ్వాసం వల్లే మనం మైనస్ అవుతాం, లేకుండా జీవుడు ఏమి అంత తొందరగా మైనస్ అయిపోడు. ఏంటి మన సత్సంగాలు చేసేస్తే జ్ఞానం వచ్చేస్తుందా మనకి, అంత ఈజీయా? మనం చేయటం ఏంటి, ఆయనతోనే చేసాం బోర్డు సత్సంగాలు, ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు మనకి? ఎందుకు రాలేదంటే మనల్ని మనం చూసుకుంటే తెలుస్తుంది ఎందుకు రాలేదు. మనం బోర్డు సర్వీస్ చేయొచ్చు, బోర్డు మంచి పనులు చేయొచ్చు, ఎందుకు రాలేదు? నాన్నగారికే చేసాం, ఎంతో మంది దగ్గరుండి సేవ చేశారు. పొందారా ఎవరైనా చెప్పండి. దాంట్లోనే మనం మనల్ని మనం ఎంతలా చూసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నాన్నగారు దగ్గరగా లేరు, కానీ ఆయన మాట డైరెక్ట్గా వచ్చి హృదయాన్ని తాకుతోంది. ఎస్, ఇది 100% కరెక్ట్, మనం ఒడ్డుకొచ్చేవచ్చు అని. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట నూటికి నూరు పాలు నిజము, వాక్యము దేవుడై ఉన్నాడని. దేవుడంటే ఎవరు? మన హృదయంలో ఉన్నానని చెప్పాడు కదా, ఆడే, వాక్యము కూడా వాడే. ఈ మధ్య కొంతమంది వచ్చారండి, అన్ని మతస్థులు వచ్చి లోపలికి రావచ్చా అడిగారు. రండి లోపలికి రండి అన్నాం, మంచినీళ్ళు ఇచ్చాం, కూర్చోబెట్టాం. ఏమండి వచ్చారు అడిగాం. అడిగితే అన్నారు, ప్రపంచం అంతా దుఃఖంగా ఉంది కదండి అని అడిగారు. అంటే అన్నాను, ప్రపంచం దుఃఖంగా ఉంటే నాకేంటండి, నేను బాగానే ఉన్నానన్న. అంటున్నారు, అదేంటండి మీరు అలా అంటున్నారు, ప్రపంచంలో ఇంత అన్యాయాలు జరుగుతుంటే, ఇంత అక్రమాలు జరిగి ప్రపంచం అంతా దుఃఖంగా ఉన్నప్పుడు మీరు ఎలాగ సుఖంగా ఉన్నారు అడిగారు. అని నేను అన్నాను, మీరు ఎలా ఉన్నారు ఎందుకు చెప్పండి, మీరు దుఃఖంగా ఉన్నారా సుఖంగా ఉన్నారా? అంటే మేము బాగానే ఉన్నామండి అన్నారు. మీరు బాగానే ఉంటే మీరు బాగుండండి, అనవసరంగా ప్రపంచం దుఃఖంగా ఉందని ఆలోచించి ఆ దుఃఖాన్ని మీరు తెచ్చుకుంటారు, మీరు తెచ్చుకుంటారు. కాబట్టి మీరు సుఖంగా ఉన్నారా ముందు మీరు చూసుకోండి. మీరు సుఖంగా లేరు ఆ సంగతి కూడా మీకు తెలియట్లేదు, ఎందుకంటే మీరు ఇంతమంది ఇళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు అందరూ నేను మిమ్మల్ని గుమ్మల్లోంచి గెంటేశారు. నేను కూడా అంత ఇష్టంగా ఏం పిలలేదు, బట్ మర్యాద కోసం పిలిచాను మిమ్మల్ని. అంతే తప్ప ప్రపంచం ఏమవుతే నాకెందుకండి గొడవ, మీరు కూడా అంతేనండి. ఇప్పుడు ఇంతమంది గెంటేసరికి మీకు దుఃఖం వస్తుందా రాదా? మీరు కూడా దుఃఖంగానే ఉంటారు, మీకు ఆ సంగతి తెలియట్లేదు. ఏదో అందరికీ చెప్పాలని ఆతృతతో వచ్చారు, ఆ ఆతృత మీ దుఃఖాన్ని కూడా మీకు తెలియనివ్వట్లేదు అని. అంటే అలా అన్నారు. అలా కాదండి, ప్రపంచం అంతా దుఃఖంగా ఉన్నప్పుడు మనం ఎలా సుఖంగా ఉండగలం అన్నారు. మీరు సుఖంగా ఉండి చూడండి, తర్వాత ప్రపంచంలో దుఃఖం ఉంటే వచ్చి చెప్పండి. మీలో లేనిది ఏది బయట కనిపించదు. ఈ మాటలు వాళ్ళకి అర్థమవు, కానీ వాళ్ళకి ఏంటంటే నాన్నగారు మనకి చెప్పిన మాటలన్నీ బోల్డ్ ఉన్నాయి కదా, కంఠస్థం అవన్నీ చెప్పవచ్చు కదా, వాళ్ళకి చెప్పేశాం. ఏంటంటే, ఏంటండి మీ ప్రభువే చెప్పాడు బయట దేవుని యందు భయము జ్ఞానమునకు మూలమని, భగవంతుడు ఒకడు ఉన్నాడని విశ్వసిస్తే జ్ఞానం వస్తుందని చెప్పాడు. ఆ జ్ఞానం అంటే ఏంటో స్వర్గరాజ్యం అన్నాడు, అది లోపలే ఉందని చెప్పాడు. తట్టండి తెరువబడుతుందని చెప్పాడు. ఒకటా రెండా? మీరు మిమ్మల్ని తట్టమంటే నన్ను తట్టడానికి వచ్చారు ఏంటండి?
బాగుంది
అంటే వాళ్ళందరూ మీరు బైబిల్ చదువుతారా అండి అని. మహాత్ముల మాటలు ఏవైతేనండి, బైబిల్ వేరు, భగవద్గీత వేరా? భగవద్గీతలో చెప్పినవి బైబిల్లో చాలా చెప్పారు ప్రభువు. మీకు ఆయన, మీరు మత ప్రచారానికి వచ్చి ఉండొచ్చు, కానీ మాకు ఎప్పుడో ఆయన గాడే ప్రభు, మాకు గాడే. మీరేదో చెప్పి ఆయన పాపులర్ చేయాలని చూస్తున్నారు, ఆయన ఆల్రెడీ పాపులర్ అండి, ఇంకా మీరేం చెయ్యాలి అన్నారు. ఇంతకి వాళ్ళు డొనేషన్కి వచ్చారు. డొనేషన్కి వచ్చి సరే మేము ప్రింట్ చేస్తామండి ఈ బుక్స్ అన్నీను, మీరు ఏమైనా ప్యాటర్నైజ్ చేస్తారా? అండ్ నేను మాధవ సేవయే మానవ సేవయే మాధవ సేవ అనుకుంటాను. నేను గుళ్ళకి పుస్తకాలు కట్టే డబ్బులు ఇవ్వనంటే ఐఎమ్ వెరీ సారీ అన్నాను. మనకి అసలు ఆ డబ్బులు ఇచ్చే అలవాటే లేదు, ఎందుకంటే ఏమీ లేకుండా సుఖపడచ్చు అని చెప్పేసాడు అన్నీ. నువ్వేమి ఇవ్వాలని లేదు అంటే మనం దేనికోసం బతుకుతున్నాం వాళ్ళకి తెలియదు. రోజు వింటారు వాళ్ళు, వారం ఏంటి వారంకి 2 రోజులు ఆ చర్చికి వెళ్ళి వింటారు వాళ్ళు, చెప్తారు వాళ్ళు ప్రీస్ట్ అన్నీ చెప్తాడు, వాళ్ళు వింటారు. వాళ్ళు ఏంటి మహిమలు కావాలంటారు, అక్కడ ఆగిపోతారు. వాళ్ళకి బోల్ డబ్బు వస్తుంది, మనం ఇవ్వడం ఏంటి? అసలు భగవంతుడి గురించి ఒకరికి చెప్పడం ఏంటండి? ఆడేంటో తెలియకుండా ఆడి గురించి ఏం చెప్తాం మనం? వాడేంటో మనలో అనుభవానికి వస్తే తప్ప ఆడేంటో తెలియదు. ఒక్కటి మాత్రం భగవాన్ చెప్పారు, నువ్వేంటో నువ్వు నీకు తెలియకుండా దేవుడు కూడా ఏంటో నీకు తెలియదు. నువ్వు లోపల ఏదిగా ఉన్నావో ఆ సత్యానుభవం నీకు కలగకుండా సత్యం ఏంటో నీకు తెలియదు అని చెప్పారు భగవాన్. ఫర్మ్, దీంట్లో ఏమి రాజీ పెట్టడానికి లేదు, కామా పెట్టడానికి అసలు లేదు. చెప్పాడంటే చెప్పాడు అంతే, 2 రోజులు 4 అంత పక్కగా మనకి అనుభవం లేదు కాబట్టి మనం చిన్న చిన్న కామాలు పెట్టడానికి చూస్తున్నాం. ఎందుకు భగవాన్ అక్కడ జడిచారంటే చిన్న కామా పెట్టామంటే గొయ్యిలో పడతాం మనం, అన్నామంటే పడిపోతాం. కాబట్టి గోతిలో పడకుండా జాగ్రత్త పడటం కోసం చాలా ఫర్మ్గా చాలా కఠినంగానే చెప్పారు. ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోకుండా ప్రపంచం ఏంటో తెలియదు, నిన్ను నువ్వు తెలుసుకోకుండా దేవుడు ఏంటో తెలియదు, నిన్ను నువ్వు తెలుసుకోకుండా అసలు నీకు నీ దేహం అంటే ఏంటోనే నీకు తెలియదు. తర్వాత కదా దేవుడు ప్రపంచం, అది చెప్పటం కోసం దేహం అబద్ధం అని మనసు అబద్ధం అని అన్ని అబద్ధం 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 అని చెప్పారు. అబద్ధం ఏంటండి, బాగానే ఉన్నాం కదా మనం, నిజంగా ఉన్నాం కదా, అబద్ధం అని చెప్తున్నారేంటి ఈయన? ఎందుకు అబద్ధం అన్నాడంటే నీ ఐడెంటిఫికేషన్ అబద్ధం అని చెప్పు, అంతేగాని నువ్వు అబద్ధం అని చెప్పలేదు. మనం చాలా క్లీన్గా వెళ్ళాలి భగవాన్ సబ్జెక్ట్ మాత్రం. నువ్వు దేని కాని దానితో నీ తాదాప్యం అబద్ధం అని చెప్పాడు, కానీ నువ్వు అబద్ధం అని చెప్పలేదు. అందుకే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. నువ్వే అబద్ధం అయితే చెప్పుండేవాడు నువ్వే అబద్ధం అని, నువ్వు నిజమని చెప్పాడు. ఆ నేను అంటున్నావే అది మాత్రమే నిజం, మిగిలిందంతా అబద్ధం. మోహన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోద్ది అబద్ధం అంతా, మొత్తం సృష్టి వచ్చేస్తుంది అందులోకి. నాన్నగారు చెప్పారండి, భగవాన్ చాలా షార్ట్కట్లో అడవిలోంచి ఒక సన్నటి మార్గం చూసి పక్క నుంచి మనల్ని తీసుకెళ్ళిపోవడానికి చూశాడండి. మనకి అడవిలో పుల్లుని సింహాలని చూడటం ఇష్టం, వెళ్ళి ఆటల్ని చూసి వస్తామంటే అవి వచ్చి నీడ పడితే ఏడొచ్చు కదా, దేవుడా దేవుడా అని. అసలు దైవ స్పర్శ కానీ నీ ఒంటి స్పర్శ కానీ నీ దేహాత్మ బుద్ధి కానీ ఏది నిన్ను టచ్ చేయకుండా కేవలం అనుగ్రహంతో పక్క నుంచి తీసుకెళ్ళిపోవాలని చూశాడు భగవాన్. నాన్నగారు చెప్పారు ఇది మనం అందుకోలేకపోతున్నాం, ఈ బోధ అందుకోలేకపోతున్నాం మనం. నిజంగానే అదే నిజం. నాకు దుఃఖం వస్తుంది, దుఃఖపడకుండా ఎలా ఉంటాను? కానీ ఇన్నేళ్ళ బోధ తర్వాత దుఃఖం వస్తే భగవంతుడికే చెప్పాలని తెలిసింది, లేకపోతే దుఃఖాన్ని అందరితో షేర్ చేస్తాం. సుఖాన్ని ఇంకా అడగే వద్దు, గెంతులే గెంతులు. ఇంకా కనిపించిన వాళ్ళని కల్పించిన వాళ్ళని అందరికీ చెప్పేస్తాం. దుఃఖం వస్తే కొంచెం సీక్రసీ మెయింటైన్ చేస్తాం, వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళకి చెప్పవచ్చు అని చెప్తాం. ఎవరైతే ఏంటండి జీవుడు ఎవడైనా ఒకటే, దుఃఖాన్ని భగవంతుడికే చెప్పాలి. దుఃఖాన్ని తీసేస్తాడని చెప్పను, దుఃఖం తెచ్చే తలంపుని తీసేస్తాడు. దుఃఖం జరగచ్చు, ఆ సిచ్యువేషన్ అలాగే జరగచ్చు, కానీ అది దుఃఖము అనుకునే నీ తలంపును తీసేస్తాడు. ఇంక దాని ప్రభావం నీ మీద పడదు, ఏనుగొచ్చి మీద పడినా ఏమనిపించదు. అటువంటి శక్తి ఒక్క గురువుకే ఉంది. మన తలంపుని మనం డైవర్ట్ చేయగలమా చెప్పండి? మన తలంపు ఒక్క తలంపుని చిన్న తలంపుని మనం డైవర్ట్ చేయగలమా? చేయలేము, చేసుకోలేము. దీన్ని బట్టి మనం ప్రతి నిత్యం ప్రతి సెకండ్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, శక్తి ఈశ్వరుడి, శక్తి ఈశ్వరుడిది. జీవుడికి శక్తి ఉండదు. అయితే జీవుడు ఎలా ఉంటాడు శక్తి ఉండకుండా అడుగుతారు. మరి మా అనుభవం ఒకటి చెప్పవలసి ఉంటుంది మీకు ఇక్కడ. అంటే గురువు ఎంత కష్టపడతాడు, దేహాత్మబుద్ధి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది, జీవుడు ఎలా ఉంటాడు, ఇవన్నీ అనుభవపూర్వకంగా నాన్నగారు చూపించారు. కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటాను. నాకు యూట్రస్ ఆపరేషన్ అయింది 15 ఇయర్స్ బ్యాక్. యూట్రస్ ఆపరేషన్కి తర్వాత నాన్నగారి బర్త్డే వస్తుంది, 23rd నాన్నగారి బర్త్డే. నేను ఫోన్ చేసి నాన్నగారు నాకు పుట్టినరోజుకి రావాలనుంది, బట్ ఆపరేషన్ కావాలంటున్నారు కానీ నేను రాలేను పుట్టినరోజుకి, రేపు రావచ్చా నాన్నగారు అడిగా. ఆ వచ్చేయి, నాకు అర్థమైంది నువ్వు చెప్పింది, రేపు వచ్చేయి పర్వాలేదు అన్నారు. దీన్నూరు వెళ్ళాం. నాకు నాన్నగారు గదిలోకి తీసుకెళ్ళి మాట్లాడితే మహా ఇష్టం. ఆ రోజు గదిలోకి, అదే ఫస్ట్ అండ్ లాస్ట్, గదిలోకి తీసుకెళ్ళారు. రా మోహన్ అని పిలిచారు. పిలిచి లోపలికి తీసుకెళ్ళి నీకు ఆపరేషన్ పడుతుంది, ఆపరేషన్ బాగా జరిగిపోద్ది, కంగారు పడుకు, ఏం భయపడటానికి లేదు, ఎప్పుడు ఈశ్వరుని మర్చిపోకు, భగవంతుని ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఇచ్చేవాడు చెప్పడు చెప్పేవాడు ఇవ్వడు అన్నారు. ఈ టాక్ జరిగింది లోపల. నాకు వెంటనే ఈశ్వరుని గుర్తుపెట్టుకోమని చెప్పడం ఓకే, అదేంటి ఇచ్చేవాడు చెప్పడు చెప్పేవాడు ఇవ్వడని ఈ మాట ఎందుకు చెప్పారు నాకు అర్థం అవ్వలేదు. వచ్చేసాం ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాక నాకు జనరల్ ఎనస్టేషియా ఇవ్వమని అడిగాను డాక్టర్ని. నాకు స్పైనల్ వద్దండి, నాకు జనరల్ కావాలి. ఓకే జనరల్ ఎనస్టేషియా. ఎనస్టేషియా ఇవ్వగానే తెలివిపోవాలి, నాకు తెలివిపోలేదు. నా బాడీ అయితే డాక్టర్కి సహకరిస్తుంది కానీ లోపల నాకు తెలివి మాత్రం పోలేదు, అలా ఉంది. ఆ తెలివి ఏంటంటే ఒక మహాజ్యోతి లోపలికి అలాగ పర్మనెంట్గా ఉన్నట్టుగా కనిపించి, అప్పుడు ఏమనిపించిందంటే ఓహో నాన్నగారు చెప్పే జ్ఞానజ్యోతి ఇదేనా అని ఒక తలంపు, తలంపే. అది జరగగానే 2-3 మినిట్స్లో నాది బాడీ కాకుండా సూక్ష్మ శరీరం వచ్చింది. సూక్ష్మ శరీరం ఎలా అంటే చిన్న నలుసు అంటుంది, కంట్లో పడే నలుసు అంటున్నాడు జీవుడు. అడే మోహన, నాన్నగారు అవలీలగా ఉన్నారు, క్లారిటీ లేదు, ఏదో ఉన్నట్టు ఉండి లేనట్టు కనిపిస్తున్నారు. ఈ లైఫ్ పద్మ గారి ఇంటి సత్సంగాలతో ప్రారంభమైంది ఆధ్యాత్మిక జీవితం. సత్సంగాలు జరుగుతున్నాయి కదా మోహన, బాగుందా అడిగా నాన్నగారు. అడిగితే మోహన జీవుడు అంటున్నాడు మాట, నాన్నగారు సత్సంగాలు జరుగుతున్నాయి కానీ నేనన్న తలంపు ఉంది నాన్నగారు ఇక్కడ అనేసరికి. అసలు ఆ ఉండటం ఎలా ఉందంటే అలా ఆ వెలుగు ఎప్పుడు మనం చూసి ఉండం, అది సూర్యుడు వెలుగులాగా లేదు, ఈ సినిమా లైటింగ్ లాగా లేదు, ఇంట్లో ట్యూబ్ లైట్ లాగా లేదు, ఆ వెలుగే డిఫరెంట్గా ఉంది. అంత అద్భుతమైన వెలుగు, ఆ వెలుగులో జీవుడు నలుసంత కనిపిస్తున్నాడు. మామూలుగా మనకి చిన్న వస్తువులే మహా వెలుగులో కనిపించవు, అలాంటిది చాలా క్లియర్గా నల్లగా నలుసంత ఉన్నాడు జీవుడు. నాన్నగారితో అంటున్నాడు, నాన్నగారు ఇక్కడ నేనన్న తలంపు ఉంది అని. అప్పుడు వెంటనే నాన్నగారు అంటున్నారు, అయితే లోపలికి వెళ్ళాలి మోహన మనం అని, ఈ జీవుణ్ణి చేత్తో పట్టుకుని ఒక సుడిగుండం, వెలుగు సుడిగుండంలాగా, ఆ వెలుగు సుడిగుండంలోని ఒక్కసారి చేత్తో పట్టుకొని వెనక్కి లాగారు. లాగేసరికి సివియర్ పెయిన్. ఎంత పెయిన్ అంటే తెలివి ఉంది కదా, ఆపరేషన్ చేస్తున్నంతసేపు ఆపరేషన్ చేసిన పెయిన్ తెలిసింది. ఎంతంటే అతను చాలా ఏదైనా కుట్లేసినప్పుడు ఏంటో తెలియదు, నాన్నగారు జీవుణ్ణి ఇలా లాగేసరికి సివియర్ పెయిన్. వెంటనే ఒక ధనవంతుల లైఫ్ జీవితం వచ్చింది. ఇక్కడ బాగుందా మోహన అని అడుగుతున్నాను నాన్నగారు. ఇక్కడ బాగుంది నాన్నగారు, ఇక్కడ కూడా నేనన్న తలంపు ఉంది నాక. అప్పుడు నాన్నగారు ఇంకా లోపలికి వెళ్ళాలమ్మా, మళ్ళీ అదేలాగా జీవుణ్ణి పట్టి వెనక్కి లాగారు ఒకే సుడిగుండంలోంచి. అసలు వెలుగు సుడిగుండం ఎప్పుడు మనం చూసి ఉండవండి? మామూలు నీటి సుడిగుండం చూస్తాం, గాలి సుడిగుండం చూస్తాం, కానీ వెలుగు సుడిగుండం ఏంటి? అందులోంచి లాగారు, మళ్ళీ వెనక్కి లాగేసరికి రాజకీయ నాయకుల ఫ్యామిలీకి వచ్చింది. ఇక్కడ బాగుందా అడిగారు. నాకు రాజకీయాలు వాసన ఉండి ఉంటుంది బహుశా. ఇక్కడ బాగుంది నాన్నగారు, ఇక్కడ కూడా నేనన్న తలంపు ఉంది నాకు, అయితే ఇంకా లోపలికి వెళ్ళాలి అని మళ్ళీ లాగారండి. సేమ్ భక్తుల ఫ్యామిలీకి వచ్చాను, భక్తుల ఫ్యామిలీలో బాగుందా అడిగారు. ఆ బాగుంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ కూడా నేనన్న తలంపు ఉంది, అయితే ఇంకా లోపలికి వెళ్ళాలి, మళ్ళీ లాగారండి. త్రూ అవుట్ ద ఆపరేషన్ సివియర్ పెయిన్, కానీ నా బాడీ మాత్రం డాక్టర్ సహకరిస్తుంది. బాడీ తెలివిలేక పడింది, కానీ లోపల జీవుడు తెలివి పోలేదు. మళ్ళీ లాగేసరికి జ్ఞానుల ఫ్యామిలీ వచ్చింది. ఇక్కడ బాగుందా అడిగారు. అడిగితే మాత్రం ఇక్కడ మాత్రం ఇక్కడ బాగానే ఉంది, ఈ నేనన్న తలంపు ఉన్నప్పుడు ఎక్కడ బాగుంటుంది నాన్నగారు అని అడిగితే అప్పుడు ఇంకా లోపలికి వెళ్ళాలని మళ్ళీ సేమ్ అలాగే లాగేసరికి లాస్ట్ ఏంటంటే ఆ మహావెలుగులో నాన్నగారు అవలీలగా ఉన్నారు. ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను, నాన్నగారు అడుగుతున్నారు ఇక్కడ బాగుందా అని. ఇక్కడ బాగుంది నాన్నగారు, ఇక్కడ కూడా నేనన్న తలంపు ఉంది నాకు అంటే అప్పుడు నాన్నగారు అన్నారు, నేను తలంపు కాదు, నువ్వు తలంపు. నువ్వు వేరుగా కనిపిస్తున్నావు చూడు, అది తలంపు, నేనన్నది తలంపు కాదు అనేసి నాన్నగారు అదృశ్యమయ్యారు. అదృశ్యమయ్యేసరికి మహా వెలుగులో ఒక ప్రేమ, ఒక టచ్, ఏంటంటే జీవుడు అందులో కొట్టుకుంటున్నాడు అటు ఇటు ఇటు, ఎక్కడ కూడా అడికి ఆలంబన లేదు నిలబడటానికి. నాన్నగారు కూడా లేకపోయేసరికి ఇంకా కొట్టుకుని 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 అక్కడికి సరెండర్ అయ్యాడు. పాహిమాం రక్షమామని సరెండర్ అవ్వడం మన సహజ స్థితి, అమిత ఆనందం, ఆ బ్లిస్ మనకి తగలడం ఒకసారి జరుగుతాయి. అది ఎప్పుడో ఎత్తిభావన పోయాక రాదు, రెండు ఒకసారి జరుగుతాయి. ఆ బ్లిస్ అనుభవంలోకి వచ్చేసరికి ఈ ఆపరేషన్ అయిపోయింది లాంటి డాక్టర్ ఊరికి కొట్టేస్తున్నాడు, తెలివి రావాలి కదా ఆడికి. సీతాలక్ష్మి సీతాలక్ష్మి అని గోపు మీద కొడుతున్నాడు. కొడుతుంటే కన్ను ఏదో కదిలింది. అప్పుడు ఆడ అమ్మయ్య అని వదిలేశాడు. కానీ అసలు అందులోంచి పైకి రావాలని తలంపు కాదు కదా, ఆ ఆనందంలోంచి ఏం చెప్తాం. కొంతసేపు అయ్యాక నార్మల్ అయ్యాం. నార్మల్ అయ్యేసరికి ఏంటి ఇంక ఇక్కడే ఉంది, ఆపరేషన్ అవ్వలేదు అడిగాను. ఆపరేషన్ ఎప్పుడూ అయిపోయిందండి అన్నాడు. మరి రూమ్కి తీసుకెళ్ళాలి కదా, నమ్మకం లేదు అంటే నాకేం తెలియలేదు కదా. రూమ్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతున్నాను మేడం అని తీసుకెళ్ళాడు. అప్పుడు మొదలైంది అక్షమణమాల. ఏమి ఏమి అద్భుతం అండి, ఏమి అనుభవం అది అక్షమణమాల. అప్పుడు అందులో ఒక ద్విపద ఎక్కువ రిపీటెడ్గా వచ్చింది. చింతింప కృపపడ సాలి ఇడువలే కట్టి చెరపెట్టి భక్షించితివి అరుణాచల. అంటే ఈ సాలిపురుగు ఏ క్రిమిని తిన్నా సరే లోపల మాత్రమే తింటది, బయట దాని షేప్ యాజ్ టీజ్గా ఉంటుంది. వెబ్లో చూస్తే మనకు కనిపిస్తుంది, స్పైడర్ వెబ్లో చూడండి, ఈగ బొద్దింక ఇవన్నీ సరే అందులో ఉన్నట్టు కనిపిస్తాయి, ముట్టుకుంటే పౌడర్ అయిపోతుంది. అలాగా నిన్ను స్మరించినందుకీ ఎంత దయ చూపిస్తావా నువ్వు. అప్పటి వరకు భగవాన్ని ఎప్పుడు అనేదాన్ని, నీకు వాళ్ళు ఇష్టం వీళ్ళు ఇష్టం, నన్ను వదిలేసావు నన్ను వదిలేసావు అన్నందుకు చంపలు కొట్టుకుంది. ఆ రోజు ఏడ్చాను, భగవాన్ నీకు నేనంటే ఇంత ఇష్టమా, అందేది సారీ భగవాన్. అసలు ఏం చెప్తాం ఇంకా, ఇవన్నీ మన మైండ్ చేయగలదా? జన్మంటే ఏదో తెలియదు, అసలు ఆ పెయిన్ తెలియదు ఏంటి అంటే, దేహము నేను అన్నది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో చెప్పడం కోసం చెప్తున్నాను. ఇట్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్. మనకి పెయిన్ అలవాటు అయిపోయి తెలియట్లేదు. గురువు కానీ అది చూపించాడు అనుకోండి మనం తట్టుకోలేం, మనం తట్టుకోలేం. ఎవరికి బతికి ఉండాలని కూడా అనిపించదు, అంత పెయిన్ఫుల్ దేహము నేనన్న తలంపు. అది చూపించాక ఇంక లైఫ్ మీద ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది, మిగిలిన నొప్పులన్నీ దానికి వస్తున్న నొప్పులే, ఆ నొప్పి ముందు ఇదేమీ కాదు, మనకు వచ్చే నొప్పులు ఏమీ కాదు, అది దుఃఖం వచ్చేది పెయినే కాదు. దేహము నువ్వే అనుకునే ఒక రాంగ్ ఐడెంటిఫికేషన్ ఉన్నంత పెయిన్ నీకు వచ్చే సమస్యకు ఉండదు. అప్పుడు మనం అక్కడికి వెళ్ళగలం, అప్పుడు సమస్యను గురించి విచారణ చేస్తాం, అప్పుడు ఎవడి కాళ్ళ మీద పడాలో ఆడి కాళ్ళ మీద వెళ్ళి పడతాం. అసలు దుఃఖంలో కూడా మనం ఒక తప్పు చేస్తున్నాం, ఏంటంటే అది హృదయంలో ఏది జరిగినా భగవాన్ ఇది ఎవరికి అని ప్రశ్నించమన్నారు. కరెక్టే, మనం ఎలా ప్రశ్నిస్తున్నామంటే ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలని ప్రశ్నిస్తున్నాం. మనకేదో సమస్య వస్తుంది కదా, దుఃఖభూరితమైనదో క్లిష్టమైనదో ఏదో ఫ్యామిలీకి సంబంధించిందో ఏదో సమస్య వస్తుంది, ఆ సమస్యని సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఈ సమస్య ఎవరికి అనే ప్రశ్న మనం వేయలేకపోతున్నాం. ఈ సమస్య ఎవరికి అని ప్రశ్న వేస్తే సాల్వేషన్ మాట అటు ఉంచింది కానీ తలంపు ఆగిపోద్ది. నీ క్వశ్చన్కి నీ తలంపు ఆగిపోద్ది. తలంపు ఆగిపోతే చైతన్యమే, భగవాన్ చెప్పారు కదా, ఆ బ్లిస్ అనుభవంలోకి రాకపోవచ్చు కానీ నీకు మిగిలిన తలంపులన్నీ ఆగుతాయి. అలాగా ఓ 2 సెకండ్లో 3 సెకండ్లో ఆగుతాయి, మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ అడుగు, ఎవరికి ఇది, ఎందుకు వచ్చింది, ఎందుకు అల్లరి పెడుతుంది, ఇది ఎవరికి వచ్చింది, అసలు నువ్వెవరు, ఎంత పెయిన్ తీసుకొస్తున్నావు, నువ్వెవరని ప్రశ్నిస్తే అడగ్గా 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 సమస్య సాల్వ్ కాదు కదా. అసలు సమస్య ఒకటి ఉన్నట్టే మనకి తెలియదు. మనం చేస్తున్న పెద్ద తప్పు సమస్యను సాల్వ్ చేయడానికి చూస్తున్నాం, కానీ తెలివితేటలతో వెనక్కి వెళ్ళటానికి మనకి తెలియట్లేదు. అంటే దీని నొప్పి అంత డామినేటెడ్గా ఉంటాను. కాబట్టి నాన్నగారు చెప్పారు, ఆధ్యాత్మిక దరిద్రులకి భక్తి ఏంటి అని షిరిడి బాబా చెప్పారట ఈ మాట, పాల్కోడేరు మీటింగ్లో చెప్పారు. ఆధ్యాత్మిక దరిద్రుడికి భక్తి ఏంటి, భక్తి ఎలా కలుగుతుంది, పచ్చి దరిద్రంలో ఉన్న మనల్ని మనం చంపుకోవడానికి మనం ఇష్టపడతామా, చంపుకోమనట్లేదు ఆయన. ఈ దరిద్రం ఏంటండి మనకి, ఆయన ఏం మనల్ని చంపిమన్నాడా, మన ఆస్తులు ఇచ్చిమన్నాడా, మన సంసారం వదిలేయమన్నాడా, ప్రపంచం ఏది వదలద్దు, నువ్వు నీ తలంపును కూడా నువ్వు వదలద్దు, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఆ తప్పును సరిచేసుకో అన్నాడు అంతే. ఇంతకు మించి భగవాను ఏమి చెప్పలేదు మనకి సుఖపట్టంకి. నీ ఐడెంటిఫికేషన్ తప్పుగా ఉంది అంతే, నువ్వేమి నిన్ను వదులుకోక్కర్లేదు, నిన్ను చంపుకోక్కర్లేదు. మనం అనుకుంటున్నావు కదా మన అహంకారానికి చావు రావాలి, ఏమీ అక్కర్లేదు, నువ్వు ఏది కాదో దాంతో తాదాప్యం పొందుతున్నావు, ఆ తాదాప్యాన్ని తిప్పుకో చాలు, నీ పని అయిపోద్ది అంటున్నాడు. అసలు మనకి తాదాప్యంతో ఉంటూ ఏవేవో చేయాలనుకున్నప్పుడు తాదాప్యాన్ని ఎలా తిప్పుతాం, అసలు తాదాప్యమే చేస్తుంది పనులన్నీ. అది నిజం అనుకుంటున్నావు, అది నిజం అనుకోవట్లేదని వేరే అనుకుంటున్నాం మనం, ఇది ఇంకా ప్రమాదం. ఎందుకు అనుకోవట్లేదు మనం, మనం అనుకోకపోతే ఈ సత్సంగాలు ఎందుకు ఎందుకు వేస్తున్నాం, కూర్చొని ఎందుకు చెప్పుకుంటున్నాం ఒకరికొకరు, మనం ఇంకా అనుకోలేదు దేహం నేను కాదని. అనుకోవటం అనుకోవటం ఏంటండి, చిన్న తప్పు దిద్దుకోమంటున్నాడు అంతే, జస్ట్ చిన్న తప్పు దిద్దుకోమంటున్నాడు. ఇది జ్ఞాన మార్గం, డ్రైగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ దేవుడు ఏమి ఉండదు, ఇక్కడ దేవుడు మనకేం ఆలంబనలు ఉండవు. ఇది జ్ఞాన మార్గం అంటాం, కానీ భక్తి లేకుండా ఈ తలంపులు రావు. అయితే భక్తి ఏంటి, భక్తి ఏంటో అందరికీ తెలుసు. జ్ఞానం అనేది మార్గం ఏం కాదు, జ్ఞాన మార్గం అంటే ఏదో ఉంది దాన్ని ఆ ద్వారి గుండా వెళ్తే జ్ఞానం పొందేస్తూ అలాంటి ఐడెంటిఫికేషన్స్ వద్దు. జ్ఞానం అంటే, జ్ఞాన మార్గం అంటే ఏం లేదు, భక్తికి చిన్న లాజిక్ అవునా కాదా అని క్వశ్చన్ వేయటం అంతే, అంతే తప్ప జ్ఞానం ఒక మార్గం ఏం కాదు. శరణాగతే మార్గం, ఒకవేళ నీకు ఆ క్వశ్చన్ కూడా శరణాగతి వలన వస్తుంది, అంతవరకు రాదు. మనం అనుకుంటున్నాం శరణాగతితో కూడిన భక్తి కరెక్ట్ అని, నువ్వు ముందు భక్తి చేస్తే కదా నీకు విచారణ వస్తుంది ఏది కరెక్టు ఏది కాదు, భగవంతుడు ఏం చెప్పాడు, మనం ఎలా ఉన్నాం, ఏం చెయ్యాలి, ఎలా జీవించాలి అనేది నీకు ఎప్పుడు తెలుస్తుంది? క్వశ్చనింగ్ వచ్చినప్పుడు వస్తుంది. క్వశ్చనింగ్ ఎప్పుడు వస్తుంది? భక్తి చెయ్యగా చెయ్యగా ఈశ్వరుడే ఉన్నాడు, అన్నీ వాడే చేస్తాడు అని నువ్వు విశ్వసించడం మొదలెట్టినప్పుడు మరి నేనెందుకు ఉన్నానని ప్రశ్న నీకు వస్తుంది. అంతవరకు రాదు. అవన్నీ మనకు వస్తున్నాయా లేదా మనం చూసుకోవాలి, కానీ సత్సంగం వింటే రావు. అలా అని ఎవరిని వినొద్దని నేను చెప్పట్లేదు. వినండి, ఎంతవరకు వినాలో అంతవరకు వినండి. మన గమ్యాన్ని మర్చిపోకూడదు. ఎన్ని విన్నా నీ లోపలది నీకు ఉపయోగపడుతుందా చూసుకో. నీ లోపల నీకు ఏది ఉపయోగపడదు, నీ ప్రయాణమే నీకు ఉపయోగపడుతుంది. నీ లోపలికి నువ్వే దిగాలి, ఎవ్వరు రారు. ఆ దిగడం ఏంటంటే మనకి సపోర్ట్ కోసం గురువు చెప్తాడు, నేనున్నాను తోడుగా, నేనున్నాను 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 అని పట్టుకుందాం. ఆ గురువుని పట్టుకుని ఏదడానికి ప్రయత్నం చేస్తే మనం ఒడ్డుకొస్తాం. జ్ఞానం ఏదో ఈజీగా వచ్చేస్తుంది ఎవ్వరు అనుకోవద్దు, రాదు. అదేమంత తొందరగా రాదు. నీ వ్యక్తి భావన తొందరగా పోదు కాబట్టి రాదు. ఏమో ఊరు పుణ్యం పండి నీవు ఆల్రెడీ అడ్వాన్స్డ్గా ఉంటే, నీ పూర్వపుణ్యం పండి నువ్వు అడ్వాన్స్డ్గా ఉంటే కలగచ్చు. అది ఎవరికో. జ్ఞానం ఏమి గుంపులు గుంపులుగా రాదు ఎవరికి, అది ఒంటరి ప్రయాణమే. ఎవరిది ఆళ్ళు చేయవలసిందే. గుంపులు గుంపులుగా సత్సంగాలు చేస్తాం, గుంపులు గుంపులుగా సహాయాలు చేసుకుంటాం, గుంపులు గుంపులుగా ఈ బోల్డ్ చేస్తాం. జ్ఞానానికి మాత్రం గుంపులు గుంపులుగా వెళ్ళలేము. నీ లోపలికి నువ్వు మాత్రమే వెళ్ళాలి, ఇంకెవరు వచ్చి దిగలేరు. కాబట్టి ఈ ఒంటరి ప్రయాణాన్ని ధైర్యంగా ఒంటరికి వెళ్దాం. అంటే ఎక్కడికో వెళ్ళటం కాదు, మనలోకి మనం వెళ్ళడం కాబట్టి ధైర్యంగా వెళ్ళచ్చు. ఎక్కడికో వెళ్ళాలంటే మళ్ళీ దేహబుద్ధి వస్తుంది. ఎక్కడికో వెళ్ళాలి మనం దేహబుద్ధితో అయినా లోపల ప్రయాణానికి ఒంటరిగా ధైర్యంగా వెళ్ళచ్చు. అక్కడ ఎవరు మనకి శత్రువులు ఉండరు. ఇంకా పోతే నువ్వు సుఖపడిపోతావు లోపలికి వెళ్తే. అసలు ఈ మాటలన్నీ అనుభవానికే వస్తుంటే ఇలా చెయ్యండి అలా చెయ్యండి ఏం చెప్తాం, ఎలా చెప్తాం? అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఈజీగా ఉంటుంది. ఎవరికి ఏ మార్గం ఇష్టమో, ఎవరికి ఎలాగుంటే ఇష్టమో, మన ఇంటి పరిస్థితుల్ని మనం అనుకూలంగా చేసుకుని, మన తలంపులు ఎలాగొస్తున్నాయి, మనం ఎలా జీవించాలని నిన్ను నువ్వు నీ విధంగా ఆలోచించుకుని నీ సమస్యలతో కలవకుండా ఈశ్వరుని పాకిమాం రక్షమాం అంటే నీకు దారి కనిపిస్తుంది. కానీ లేకుండా సాధన చేసి ఏం దారి కనిపించదు. నాన్నగారు చెప్పుంచారు, ఎందుకంటే చెప్పింది చెప్పింది చెప్పగా 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 మనం మన లోపల మనం ఎలా ఉన్నామో తెలుసుకోవడం కోసం, ఆ ఇలాగ లేము అని తెలుసుకోవడం కోసం సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. కానీ నువ్వు లోపలికి వెళ్లకుండా నువ్వు సుఖపడలేవు, నీకు సుఖం దొరకదు. ఎందుకంటే బయట ఎట్లా సుఖం లేదు, బయట సుఖం లేదు లేదు లేదు, ఇదే నిజం. మరి భక్తి ఎలా చేయాలండి, భక్తికి ఎలాగెళ్ళాలండి? భక్తి ఏం చెయ్యం, భక్తిలో ఏం చేస్తామండి మనం? మైనస్ అయిపోతుంటే చేసేవాడు ఉండడు, చేసేవాడు ఉండడు. అయితే ఇక్కడ ఏంటంటే భక్తికి సపోర్ట్ ఉంటుంది మనకి. సపోర్ట్ ఉన్నప్పుడు భగవంతుడు ఒకడు ఉన్నాడు అని విశ్వసించి భగవంతుడితో ప్రతీదీ మాట్లాడతాం. ఇష్టం వస్తుంది, భగవంతుడి మీద ఇష్టం వచ్చినప్పుడు ప్రతి విషయం భగవంతుడితో మాట్లాడతాం. అప్పుడు ఆ మాట్లాడటంలో భగవంతుడు మనకి దూరపు వాడుగా అనిపించడు, మనకి చాలా క్లోజ్ అని అనిపిస్తుంది. కాబట్టి ఓపెన్గా ఫ్రీగా మాట్లాడతాం. మాట్లాడుతున్నప్పుడు మెల్లిమెల్లిగా భగవంతుడు ఉంటాడు, మనం ఉండకుండా పోతుంటాం. సంకల్పాలు నిశ్చయాలు అన్నీ ఈశ్వరుడి వైపు నుంచి జరుగుతాయి. మన వ్యక్తి భావన మనకి తెలియకుండానే పడిపోద్ది. ఇదే తుకారాం విషయంలో జరిగింది. తుకారాం విషయంలో ఏమైందండి, ఆడేం భక్తుడు అనుకోలేదు, ఆడు పెళ్ళం కొట్టేసేది. ఇంట్లో ఉన్నవన్నీ పట్టుకెళ్ళి అందరికీ ఇచ్చేస్తే మరి పిల్లలకి తిండి లేని పరిస్థితి వచ్చేసరికి పెళ్ళం కూడా వైల్డ్గా అయిపోయింది, కొట్టేసేది. చెరుగ్గడ వేసి వీపు మీద కొడితే అప్పుడు కూడా రెండు ముక్కలు అయింది, వెరీ గుడ్, నాకు ఉపయోగపడింది వీపు అన్నాడు. అంటే ఆడు ఎక్కడ ఉన్నాడు, వీపు దగ్గర లేడు చెరుగ్గడతో కొట్టిందని, ఆడ ఆల్వేస్ పాండురంగుడ దగ్గర ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఏమన్నాడు, నా వీపు ఉపయోగపడింది దీనికన్నా పోనీ. ఆడికి ఏంటండి పుష్పక విమానం వచ్చేసింది, అడే వాడి వ్యక్తి భావన పోగొట్టుకోవడానికి ఏ సాధన చేయలేదు. పాండురంగా పాండురంగా అంటూ ఉండి బతికేశాడు, అంతే అయిపోయింది, పని అయిపోయింది. అప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు తుకారాం, ఈ పాండురంగుడి మీద ఉన్న ఇష్టంతో నా వ్యక్తి భావన ఎప్పుడు ఎలా జారిపోయిందో నాకే తెలియలేదు, ఇప్పుడు చూద్దామన్నా కనిపించట్లేదు అంటాడు. ఆ మాటలు మనకేం అర్థం అవో అని, ఎందుకంటే అది మనసుకు లోబడి లేవు ఆ మాటలు, అవన్నీ అబౌ మైండ్ మాటలు. ఇంకా ఈవేళ కొన్ని పాటలు పాడదాం, పాటలు పాడి సరదాగా అది గడుపుదాం అనుకుంటే
ఏంటి,
ఓన్లీ విచారణ గురించి వస్తున్నాయి మాటలని.
అదే అంటున్నాం,
ఎప్పుడు ఏ మాటలు వస్తాయో మన చేతిలో ఉండవంటే మనం అనుకున్నది ఒకటి వచ్చింది ఇంకోటి వస్తుంది, వచ్చింది ఇంకోటి వస్తుంది.
నాకు మెసేజ్ సిందాక నుంచి వస్తున్నాయి పాటని, మోహన్ గారి పాటని. నేను అన్నాను లేదు లేదు మాట అవ్వగానే పాట వస్తుంది అని అడగకపోతున్నా.
అంటే ఉషా విచారణ మార్గంలో అంతర్భక్తి ఉంటది కానీ ఏది బయటికి ఫీలింగ్స్ ఏవి తెలియవు, ఎందుకంటే ఫీలింగ్స్ ఏది విచారణ కాదు. విచారణ కొంచెం డ్రైగా ఉంటుంది, అందువల్ల అంటే వినటానికి చెప్పే వాళ్ళకి డ్రైగా ఉండదు.
డ్రైగా అంటే సబ్జెక్ట్ అవగాహన లేని వాళ్ళు కొత్త వాళ్ళకి డ్రైగా ఉంటుంది, కానీ ఆల్రెడీ కొంత ప్రిపరేషన్ అయిన గ్రౌండ్ వేసి ఉంచారు కాబట్టి చెప్పే ప్రతి మాట ఐ మీన్ హృదయ స్పందనిస్తూనే వచ్చింది, ఎక్కడ డ్రై డ్రైకి ఆస్కారం లేకుండా ఉంది.
కరెక్టే, అది అంతర్భక్తి ఉంటుంది కదా ఉష, అంతర్భక్తి అందరికి తెలియదు కదా. తర్వాత నాన్నగారి
అంటే ప్యూరిటీ, ప్యూరిటీ రిఫ్లెక్ట్ చేస్తుంది మోహన, ప్యూరిటీ రిఫ్లెక్ట్ చేస్తుంది, కేవలం మాట కాదు కదా, ప్యూరిటీ రిఫ్లెక్ట్ చేస్తుంది.
అనగానే పాట గుర్తుకొచ్చి
ఈ టాపిక్ అవ్వగానే మోహన్ మాట్లాడుకుందాం అనుకున్నా, అదే అనిపిస్తుంది మోహన్, అదే హృదయం హృదయంతో మాట్లాడుకుంటూ ఉంటే మాటలతో పని
ఉండదని
నాకు తెలుస్తుంది అనుకోండి మోహన.
అవునవును,
ఇప్పుడు హార్ట్ టు హార్ట్ మనం కనెక్ట్ అయ్యి ఉంటే నిజంగా మీరు అన్నట్టు అసలు మాటలతో పని లేదు మనకి.
ఈ ఒక్క మాట చెప్పేసి పాడతాను, మనం చేసిన సాధనలన్నీ యాంత్రికంగా చేస్తున్నాం అని నాన్నగారు చెప్తున్నారు. అంటే మనం నిజంగా చేస్తున్నాం అనుకుంటున్నాం, ఆయన చెప్పేస్తున్నారు హృదయపూర్వకంగా అర్పణ భావంతో మనం చేసే పని ఏది కనిపించడం లేదని చెప్తున్నారు. ఇది ఆయనే చెప్పగలరు. మనమేమనుకుంటాం, నిజం అనుకుంటాం, మన అర్పణ భావంతో చేస్తున్నాం అనుకుంటాం, కానీ మన లోపల ఏది నిగూఢంగా ఉందో గురువుకే తెలుస్తుంది. ఎందుకంటే నేను చిన్నపొచ్చడానికి చెప్పడు, నువ్వు ఇంకా బాగుపడాలని చెప్తాడు. ఇది కూడా ఉంది చూసుకోసుమా, ఇది కూడా ఉంది చూసుకోమని, ఇంకా అస్తమాన్ టార్చ్లైట్ వేసి చూపించడమే ఆడు పని, నీ లోపల ఏముందో చూసుకో. అయితే ఇక్కడ మహాత్ములందరూ వచ్చారు కదండి, మరి త్యాగరాజు వీళ్ళందరూ మహాభక్తులు. త్యాగరాజు అవనియండి, అన్నమయ్య అవనియండి, పురంధరదాస్ అవనియండి, బోల్డ్ మంది చాలా మంది ఉన్నారు. ఈ మహాత్ములందరూ దేవుడు ఒకడు ఉన్నాడు అని విశ్వసించి కీర్తించారు వాళ్ళు. వాళ్ళు ఇలా విచారణ గురించి ఏం చెప్పలేదు కదా, అది ఎలా విశ్వసించారంటే త్యాగరాజు ఒక కృతిలో చెప్తాడు, దానికి కవిత్వం ఏమి రాక్కర్లేదండి. అడు అడు అన్నది వేదం అంటాడు. వాళ్ళకి ప్రపంచం ఎలా కనిపించిందంటే అన్నమయ్య చెప్తాడు, కనులెదుటిదే ఘనవైకుంఠం వెన్నుని కొలిచిన విజ్ఞానికి, కన్నులెదుటిదే ఘనవైకుంఠం తలసినదెల్లా తత్వరహస్యమే తెలిసిన యోగికి దినదినము తలసినది ఎల్లా తత్వరహస్యమే తెలిసిన యోగికి దినదినము పలికినదెల్లా పరమ మంత్రములే పలికినదెల్లా పరమ మంత్రములే గణయోచిన హరిభక్తునికి కన్నులే దుట్టిదే ఘనవైకుంఠం. భగవాన్ ఈ మాట చెప్పారు, నీలో ఏముందో అదే నీకు బయట కనిపిస్తుందని. ఘనీయించిన హరిభక్తుడికి కంటి ఎదుటకుండా ఉన్న ప్రతిదీ ఘన వైకుంఠంలా కనిపిస్తుంది. ఎవరికి? వెన్నుని కొలిచిన విజ్ఞానికి. వాడి తలంపులన్నీ తత్వరహస్యాలేనంట. వాడికి తలంపు వస్తే తత్వరహస్యమే. అలాగే పట్టినదల్లా బ్రహ్మాత్మకమే అంటాడు. ఏది ముట్టుకుంటే అది బ్రహ్మం అంటాడు, ఏది పట్టుకుంటే అది తత్వ రహస్యం అంటాడు, ఏం మాట్లాడితే అది పరమ మంత్రం అంటాడు. చూడండి నాన్నగారు మనల్ని, వాడే ఘనించిన హరిభక్తుడు. జ్ఞాని మాత్రమే నిజమైన భక్తుడు. కృష్ణుడు కూడా చెప్పాడు, నాన్నగారు చెప్తారు. వాడంటండి, వాడు మాట్లాడి పలకరిస్తాడు మనం బాగున్నావా అని. అది మంత్రమే, మంత్రం కాబట్టే నిన్ను పునీతుణ్ణి చేస్తుంది, లోపలికి వెళ్ళి నిరంతరం ఈశ్వరుని స్మరించేలా చేస్తుంది. నాన్నగారు నన్ను పలకరించారు, నాన్నగారు నన్ను పలకరించారని అస్తమానం నిన్ను అనేలా చేస్తుంది ఆ పలకరింపు. అది మంత్రం అంటే. మంత్రం ఇవ్వటం అంటే అది. అంతేగాని నాన్నగారి దగ్గర నేను అరుణాచల మంత్రం తీసుకుంటానంటే అది రాదు. నిరంతరము స్మరింప చేసేది వాడి పలకరింపు, అది నిజమైన మంత్రం. అది ఇవ్వనోళ్ళు లేరు మనకి, అడిగినా అడగకపోయినా. ఎల్లగానే ముందు మంత్రం ఇచ్చేసేవాడు ఆయన. మనకి అర్థం కాక మళ్ళీ మంత్రం అడిగేవాళ్ళం. ఒకసారి అడిగారు, మోహన మంత్రం ఏమైనా చేస్తున్నావా అని. నేను నాన్నగారు, నేను స్పెసిఫిక్గా మంత్రం ఏం చెయ్యను నాన్నగారు, అది జరుగుతూనే ఉంటుంది అలాగ నాన్నగారు, నేను అనుకుని ఏమి మంత్రం చెయ్యను అని. చెయ్యట్లేదు నాన్నగారు అని. ఈ లోపల ఒక 5-6 వచ్చి మంత్రం తీసుకున్నారు. తీసుకునేసరికి నాకు డౌట్ వచ్చింది, మనం తీసుకోవాలేమో, ఈయన ఎందుకు అడిగారు ఇప్పుడు మంత్రం తీసుకున్నావా అని. అనేసి నేను, నాన్నగారు నాకు మంత్రం ఇచ్చేయండి అన్నారు. అంటే మంత్రం ఇచ్చేశారు. మంత్రం ఇచ్చేసరికి అండి వచ్చే మంత్రం ఆగిపోయింది. ఇంక నామం చెయ్యాలని రావట్లేదు నాకు. ఆయన మంత్రం ఇచ్చిన దగ్గర నుంచి ఇలా అయ్యింది. ఇది అయ్యాక ఒక మంత్రానికి ఉండే శక్తి చెప్తున్నాను. ఎవరికి ఏది అవసరమో గురువు ఇస్తాడు, ఎవరికి ఏది అక్కర్లేదో తీసేస్తాడు. ఇంకో అమ్మాయిని తీసుకెళ్ళాను. ఇంకో అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు అమ్మాయికి మంత్రం ఇచ్చారు నాన్నగారు. మంత్రం ఇస్తేప్పుడు నేను అనుకున్నాను, నేను తీసుకెళ్ళిన అమ్మాయి కాబట్టి, వీళ్ళే మంత్రం చేస్తారు, మీరు ఇప్పుడు మంత్రం ఇస్తే వాళ్ళేం చెయ్యరు, నాకే ఆగిపోయింది, ఇంక వీళ్ళే నామం చేస్తారు నాన్నగారు అని. ఓ 4 పోయాక అమ్మాయిని అడిగాను, మంత్రం చేస్తున్నావా, నాన్నగారు ఇచ్చారు కదా అని. అప్పుడు అది అమ్మాయి పది తెలివైన అమ్మాయి కాదు కానండి, ఎంత అందంగా చెప్పిందంటే, నేనేమి స్పెసిఫిక్గా చేయటం లేదు, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా నాలో మంత్రం జరుగుతుందని. అలా అలా ఉండిపోయి నోరు ఎళ్ళబెట్టుకొని ఉండడానికి సరిపోతాం మనం. ఎందుకు ఎవరికి మాకు కట్ చేశాడు, వాళ్ళకి స్టార్ట్ చేశాడు. ఎవరికి ఎందుకు మంత్రం ఇస్తాడో మనకి తెలియదు, మనం అడగక్కర్లేదు. అసలు అన్నీ ఆయనే ఇస్తాడు. నాన్నగారు అంటే పెళ్లి కొడుకు బట్టలు కుట్టించినట్టు ఆడ అడగక్కర్లేదు, ఆడ దగ్గరికి వెళ్తే అన్నీ ఇచ్చేస్తాడు. నీకు ఏమేమి కావాలో చూసి 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 ఇస్తాడు గురువు. ఇవన్నీ నాన్నగారి దగ్గర చవి చూసాం కాబట్టి నాన్నగారు అంటే సరదా మనకి. నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారు, అందుకు ఇష్టం. ఎందుకంటే డైరెక్ట్గా చవి చూసాం మనందరు, మనమందరూ సరే నాన్నగారితో జ్ఞానానికి సమకాలికలు. ఈ పాటలో ఎంత అద్భుతంగా అన్నమయ్య చెప్పాడు చూడండి. అంటే మనం చూసుకోవచ్చు దీన్ని బట్టి మనకి ప్రపంచం ఎలా కనిపిస్తుంది, వైకుంఠంలో ఏమైనా కనిపిస్తుందా, మన మాట 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 ఏమైనా వేదం అవుతుందా, మనకు వచ్చిన తలంపు ఏదైనా తత్వంగా ఉంటుందా, ఏం లేవు, అన్ని సున్నా. దీనికి దేవుడు చెప్పక్కర్లేదు, మనకే తెలిసిపోతున్నాయి మనకేమున్నాయి. వీడు ఇలా వర్ణిస్తాడు తత్వాన్ని. ఇంకా త్యాగరాజు ఉన్నాడంటే అది చిన్న చిన్న మాట్లాడతాడండి రాముడితో, అది నిస్వార్థంగా చెప్పిన మాట కాబట్టి అది కండాలు దాటింది. నాన్నగారు అంటారు స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఒక్క మాట నువ్వు మాట్లాడితే అది కండం దాటుతుంది, దానికి అంత శక్తి ఉంటుంది అంట. ఏమండండి త్యాగరాజు, దినకర కులభూషణుని దేనుడవై భజన చేసి దినముగడు పోమని ననేవో వినవదేల గుణవిహీన మనస్స ఎటులోర్తూనే నా మనవిని చేకునవే మనస్స అంటాడు. ఏం లేదు, ప్రతి కీర్తనలోని మనస్సుతోనే పాడుకున్నాడు రాముడు పేరు చెప్పి మనసుని అడుగుతున్నాడు. ఆ దినకర కులభూషణ్ణి దీనుడవై భజన చెయ్యంటే నీకు ఎక్కర్లేని గొడవలన్నీ ఎందుకే మనసా అని. ఇందులో పెద్ద కవిత్వం ఏముందండి, ఏముంది చెప్పండి, మనం అడిగిగల ఈ మాట. కానీ వాడు హృదయపూర్వకంగా తన కోసమే తను అడిగాడు కాబట్టి కండం దాటేసి. మనం అడుగుతాం మన దుఃఖాన్ని తీయమని అడుగుతాం, అందువల్ల మంది ఫలించదు అంతలా. వాడు వాడి దుఃఖం కాదు, ఆడు అసలు మనసు అంటే ప్రతి వాళ్ళకి ఉంటుంది ఈ మనసు, ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పాడాడు. మనసా గుణవిహీన మనసా. ఇంక సౌరీసమ్మ గారు అండి, అది మనసే కంపు అంట. ఆ కంపులోంచి బయటికి రా, నువ్వు ఆ రాముణ్ణి భజన చేస్తే ఇందులోంచి బయటకు వస్తావే మనసా, నువ్వే చైతన్యం అయిపోతావు అని చెప్తున్నాడు త్యాగరాజు. ఇంక త్యాగరాజు అండి మెటాఫిజిక్స్లో, మెటాఫిజిక్స్ అని ఎందరో మహానుభావులను పూర్తి రాస్తారు. నాన్నగారు కూడా చెప్తారు ఎక్కువ పాడమనివ్వరు అన్నది. అదే చెప్పాను కదా, కొన్నాళ్ళు పాడగా పాడగా పాట చేదుగా అనిపించేది నా, ఏంటి బాబు ఈయన ఎప్పుడు పాడమంటారు. మా అమ్మ కూడా పాడమనేది, మా అమ్మ ఇంక ఎన్ని ముండలు తిట్టిందో నన్ను చెప్పలేను ఆ సంగీతం నేర్పడం కోసం. ఆ సంగీతం అంటే మనకి నచ్చదు, కానీ మా అమ్మ నేర్పిన సంగీతమే నన్ను ఈవేళ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళింది. అసలు సంగీతంలో కూడా ముండనం చేసేసింది ఆ తిట్టే. తిట్టు మంచిది కాదంటాం కానీ మా అమ్మ తిట్టు నాకు ఆశీర్వాదం అయ్యింది. ఎప్పుడు సంగీతం నేర్చుకోవడానికి ఏడ్చేదాన్ని. అలాంటిది నాన్నగారు మా అమ్మ దగ్గర బాగా నేర్చుకుని నాన్నగారి దగ్గరకు వచ్చాక నాన్నగారు అది మార్కెట్ మ్యూజిక్ అనగానే పడిపోయింది మొత్తం. ఎందుకండి, మార్కెట్ కోసం మనం ఏం చేయాలి, బాగానే ఉన్నాం కదా, బాగానే ఎలా ఉన్నాం, తిండి బట్ట వెళ్తుంది, లోపల బాగాలేం. ఆ లోపల బాగు చేసుకోవడానికి ఈ త్యాగరాజు పాడిన పాటలు అప్పుడు ఏదో మామూలుగా నేర్చుకున్నాను. ఈవేళ ఆ త్యాగరాజు యొక్క భక్తి ఏమడిగేశాడు మహారాముణ్ణి, ఏమీ అడగలేదు, ఆ మనసును బాగు చేయమని అడిగాడు. ఊరూరు తిరుగుతున్న ఈ మనసును తీసుకొచ్చి బాగు చేసి పెట్టుని అడిగాడు. అంతకన్నా ఏమడిగాడు త్యాగరాజు, ఏమయ్యాడండి, లోక విఖ్యాతిగాంచాడు. అదేమేమి అడగలేదు, నా దుఃఖం తీయని కూడా అడగలేదు. ఏం త్యాగరాజుకి దుఃఖం రాలేదా, వచ్చింది. దుఃఖం ఎందుకు వచ్చింది? దుఃఖం ఎందుకు వచ్చింది? వచ్చినట్టు కూడా తెలియలేదు రాముడి మీద ఉన్న ఇష్టంతో. ఇవన్నీ మనం చూస్తూ వింటూ ఉంటే ఇంక లైఫ్లో ఇంక మనకి ఏం కావాలి? మనకి నాన్నగారు అన్నీ ఇచ్చేసారండి, జ్ఞానం కూడా ఇచ్చేసారు, అన్నిటితో పాటు జ్ఞానాన్ని కూడా గుప్పించి ఇచ్చారు. మనం ఇంకా అశాంతిగానే ఉన్నాం, ఎందుకంటే మనకి అర్థం అవ్వలేదు ఇంకా. కాబట్టి మనం ఇంకేం చేయాలంటే ఇంక నిరంతరం ఆ మహాత్ములందరినీ స్మరించుకుంటూ వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం పొంది మనం ఏదో విధంగా ఇందులోంచి బయటికి రాది వస్తే తప్ప మనం సుఖపడలేదు. అందరు మహాత్ములు కలిసి నాన్నగారు అయ్యారు మనకి, చాలు ఆయన ఒక్కడు చాలు. దీనికి గుండుగల్లోని ఆ రోజు లక్ష్మి చెప్పారు, సావిత్రి మామగారు. సావిత్రి మామగారు ఉన్నప్పుడు ఒకసారి హైదరాబాద్ వచ్చాం. అప్పుడు జియత్ స్వామి ఎవరో వచ్చారు, ఎవరో మహాత్ముడు వచ్చాడు ఊర్లోకి. వస్తే భక్తులందరూ సావిత్రి మామగారిని అడిగారు, మామగారు రండి మనం వెళ్దాం, అందరూ మహాత్ములే కదా అని. అంటే మామగారు ఓ మాట అన్నారు, ఏంటమ్మా అందరూ మహాత్ములే, ఈ చిన్న నేను పోవడానికి అందరు మహాత్ములు అక్కర్లేదమ్మా, ఒక్కడు సరిపోతాడు అన్నారు మనకి నాన్నగారు. మహాత్ముడు మహాత్ముడు కూడా కదా మన నాన్నగారే. భగవానికి ఎలాగైతే నా తండ్రి అరుణాచలేశ్వరుడు అని అనిపించాడో ప్రతి ఒక్కరికి నాన్నగారు మా నాన్నగారే అనిపిస్తారు. అందుకే ఎవరు నాన్నగారి గురించి మాట్లాడినా అటెన్షన్ మనం ఆ నాన్నగారా అని, ఎందుకంటే మన సొంతం. ఆయన అందరికీ సొంతం అయ్యాడు. ఎందువలన? ఏం చేయలేదండి, ఆయన ప్రేమించాడు మనల్ని, ప్రేమించాడు, జ్ఞానం పొందాడు. నాన్నగారు కూడా అమృతవాకుల్లో చెప్తారు, ఇతరుల క్షేమం కోరుకున్నాను నేను అంతే, నా ఈ ఒక్క స్వభావానికే ఈశ్వరుడు జ్ఞానంతో నన్ను అలంకరించాడని. అంటే మనం అందరూ కోరుకుంటున్నామా లేదా తెలిసిపోతుంది కదా. ఎవరు ఏం చెప్పక్కర్లేదు, మనం ఆలోచిస్తే అన్నీ మనకి తెలుస్తాయి. ఆలోచించాలి, దేనికి ఆలోచించాలి, అస్తమానం వేసి కొట్టుకు బోర్ కొట్టేస్తుంది లైఫ్ అంటే. ఏంటి ఇంతేనా లైఫ్, రోజు వండుతున్నాం, తినదే తింటున్నాం, వీలవుతే అవతలని తిడుతున్నాం, లేకపోతే భక్తి మాటలు చెప్తున్నాం, ఏదో ఒకటి చేస్తూ కాలం గడపటమేనా లైఫ్ అంటే? కాదే, కాదని నాన్నగారు చెప్పారు, అది జీవితం కాదని. ఇప్పుడు ఆ హృదయానందం చూపించేసరికి దానికోసం బతకాలనిపిస్తుంది, కానీ సాయం సంధ్య సమయానికి వచ్చేసాను. ఈ లోపలైనా సరే ఆయన పాదాలు విడిచిపెట్టకుండా ఆ స్థితిని నాకు అనుగ్రహించని అడిగి అడిగి ఇచ్చే వరకు అడగమన్నారు కదా, అడుగుతూనే ఉందాం, ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు, నిరాశ లేదు. ఆయనే చెప్పాడు కాబట్టి అడుగుతూనే ఉందాం, చెప్పాడు కాబట్టి అడిగేలాగా చేస్తున్నాడు. అడుగుతూనే ఉండని చెప్పి వదలలేదు, అడిగేలా చేస్తున్నాడు. ఒకసారి చించినాడు వెళ్తే మోహన అసూయ వస్తుందా అడిగారు. వస్తుంది నాన్నగారు అన్న, అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నావా అడిగారు. అదెక్కడ కంట్రోల్ అవుతుంది నాన్నగారు, అసలు కంట్రోల్ అవ్వదు. అవి వచ్చేసాక ఇంకెక్కడ నాన్నగారు కంట్రోల్ అవుతుంది, అవ్వట్లేదు. నేనైతే ఏం చేయలేకపోతున్నాను గారు, కానీ వస్తాను అప్పుడు అన్నారు, చిన్న ఉపాయం చెప్తాను అన్నారు అనేసి ఎవరితోని నిన్ను నువ్వు పోల్చుకోవడం మానే అసీరాదన్నారు. ఆ క్షణం ఎలా అనుగ్రహించారో నాకు తెలియదు, కానీ నాకు పోలిక రాలేదు ఎప్పుడు ఇవాళ వరకు. అందరూ ఎవరు పట్టి వాళ్ళు ఉంటాం, పోలిక అంటే మనకి పోలిక రాకపోయేసరికి సుఖంగా ఉన్నాం. అది అసూయ కాదా అని నాకు తెలియదు, కానీ పోలిక రాకపోయేసరికి అసలు దాని గురించిన ఆలోచనే రాదు. ఇంత సింపుల్గా నాన్నగారు చెప్పేవారు, ఆ సింపుల్ మాటతో అనుగ్రహ స్వరూపుడు కాబట్టి అనుగ్రహాన్ని గుప్పించి చెప్పేవాడు. ఆ మాట మనకి అనుభవంలోకి వచ్చేది, ఒకసారి అడిగారు, పాటలు పాడుతున్నావా మోహన అని. అంటే నా పక్కన సుజాత ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఎక్కువ పాడట్లేదు నాన్నగారు, అప్పుడప్పుడు పాడుతున్నారు. ఏం పాడట్లేదు అడిగారు. అంటే నేను ఏమనలేదు, ఏం లేదు నాన్నగారు పాడట్లేదని. అంటే అప్పటికి ఆల్రెడీ రోజు భగవాన్తో ఏకరువు పెట్టేదని, నీకు నేనంటే ఇష్టం లేదు, వాళ్ళు వీళ్ళు అంటే ఇష్టం, నేనంటే ఇష్టం ఉంటే నేను ఇలా ఎందుకుంటాను, నాకు భక్తి లేదు భగవాన్, ఇలా ఏకరువు పెట్టేదాన్ని కదా. అప్పుడు భగవాన్ అన్నారు, నాన్నగారు అన్నారు, అమ్మ ఆ త్యాగరాజు కూడా ఒక కృతిలో దశరథుడు నిన్ను రారా అని పిలుస్తాడు, దానికి తపం ఏం చేశాడు, ఆడేం చేశాడు, ఈడేం చేశాడు అని అడుగుతాడు, అడుగుతాడు ఆ కృతిలో శ్రీరామ జయరామ అని కృతి పాడి అందులో అడుగుతాడు. దశరథుడు ఏం తపస్సు చేశాడు, నిన్ను ఒరే రారా అని పిలిచాడు అని అంతా అడుగుతాడు. అమ్మ ఆ మాటలన్నీ అసూయే, కానీ అన్నీ పాజిటివ్ అసూయ అన్నారు. నీకు అసూయ వస్తుందనుకో, భగవంతుడితో చెప్పావు అనుకో, అది పాజిటివ్ అయిపోతుంది అన్నారు. ఎవరైనా చెప్పగలమండి మనం? అది దానికి అసూయ వచ్చేస్తుందంటే ఇంకేది భక్తి అంతా అయిపోయిందంట. అసలు నాన్నగారు మనకి ధైర్యం వచ్చింది కదా, అసూయని ఎవరితో చెప్పలేము. నాకు వస్తుందని భగవంతుడితో చెప్తే తీసేస్తాడు. కాబట్టి మనకున్న చెడ్డ గుణాలు మనం బయటికి చెప్పలేము. ఎవరికి చెప్పుకుంటాం? మనం ఎప్పుడు మంచోళ్ళు అనుకున్నప్పుడు మన చెడ్డ గుణాలు ఎలాగ చెప్తాం? చెప్పలేము. భగవంతుడికి చెప్తాం. కనీసం కనీసం వాడి దగ్గరైనా హృదయం ఇప్పుదాం. ఇప్పితే క్లీన్ చేసేస్తాడు, వెంటనే చేసేస్తాడు, నో డిలే. అప్పుడే మనం సుఖంగా ఉండగలమండి. మనం రాంగ్ ఐడెంటిఫికేషన్స్తో సుఖపడలేం. ఎప్పుడు కూడా భగవంతుడిని ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో బయటికి రాగలం తప్ప మన తెలివితేటల వల్ల మనం ఏమీ చేయలేం. మన తెలివి మన లోపాన్నే చెప్పటం లేదు. ఇంకా తెలివా పాడా, దానికి ఆడ దయ కావాలి. ఆడే చెప్తాడు నీలో ఈ లోపం ఉందని. మన లోపాన్ని క్వాలిఫికేషన్ అనుకుంటున్నాం.
ఇది ఎక్సలెంట్ మోహన.
అంతే కదా, మనకు అదో క్వాలిఫికేషన్. ఏమనుకుంటా అంటే నాకు మహా మంట ఎక్కువ అంటాం, అది పెద్ద గొప్పలాగా. ఇప్పుడు ఆడ వచ్చి మంట పెట్టినప్పుడు తెలుస్తుంది అది మంటో సొంటో. అంతే కదా, ఇలా ప్రతిక్షణం ఆడే చూపిస్తున్నాడు మనకి. మనకేం తెలియదు జీవుడు ఏం చేయలేదు. ఆడే నలుసంత ఉన్నాడు, ఆడు ఆడికి కాళ్ళు లేవు, చేతులు లేవు, చూపించాడు కదా. జీవుడు అంతే ఉంటాడు, దేహాన్ని వాడుకుంటాడు ఆడు. జీవుడికి స్వతహాగా ఏం ఉండదు, శక్తి ఈశ్వరుడిది. దానికి తగినట్టుగా దేహాన్ని వాడుకోవడానికి ఆడు చూస్తాడు. కానీ దేహానికి ఒక ప్రారంభం ఉంటుంది. ఆ జీవుడు చెప్పినట్టు దేహం వెళ్ళదు, దేహం దశని బట్టి దేహం వెళ్తుంది. కాబట్టి జీవుడు ఏం చేస్తాడంటే దేహానికి సంబంధించిన వాళ్ళందరినీ నా చుట్టాలంటాడు, సంబంధించిన వాళ్ళందరినీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటాడు. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తున్నాయి మనకి? ఆయన చూపిస్తే తెలుస్తున్నాయి, లేకుండా ఎలా తెలుస్తాయి? తెలియదు. రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరు అని ఏ స్కూల్కి వెళ్ళినా నేర్పిస్తారు ఈ విద్య. ఈడు మాత్రమే నేర్పగలరు, ఇంకెవరు నేర్పలేరు. అందుకు వాడిని ఆశ్రయించారు. ఈ విద్య వల్ల మాత్రమే మళ్ళీ మళ్ళీ భూమి మీదకి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విద్య వల్ల మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఈ చావు లేని చదువు మనం చదవాలి. ఈ విద్య నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే మైండ్తో కాదు, ఆ మైండ్ని అణగొట్టాలి ఈ విద్యతో. నువ్వు లేవే పక్కనుండు, గుణవిహీన మనసా పక్కనుండవే, అక్కలేని గొడవలు ఏవి తేకే అని. ఎంత బాగా చెప్పాడండి త్యాగరాజు. ఆ రాముణ్ణి పొగుడతాడు ఆడు గుణాలన్నీ. ఆ రాముణ్ణి కూడా ఎందరో మహానుభావులందరినీ కలుపుతాడు ఆ కృతిలో. అంటే విద్వాంసులందరూ ముందు ఎందరో మహానుభావులు పడితే నేను అనుకున్నాను వచ్చిన వాళ్ళందరినీ మహానుభావులు అన్నాడు త్యాగరాజు. అసలు పాడిన తర్వాత ఒక కనీసం ఒక 1000 సార్లు అయినా పాడుకుని ఉంటాను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తక్కువలో. ఇప్పుడు నాన్నగారు వచ్చాక తెలిసింది, నాన్నగారు ఆయన చెప్పిన ఎందరో మహానుభావులు మనం కాదు, ఆ మహాత్ములు వేరే అని. ఎటువంటి వాళ్ళ మహానుభావులు వాళ్ళకి వందనం అని చెప్పాడు. ఎటువంటి వాళ్ళంటే హరి గుణమణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గాయే జగమెల్లను సుధా దృష్టి చేరింద రోమను భావులు అంటాడు. హరిగుణాలు మణిమయాలు, అది అది మణిమయాలనే స్వరాలంట, గళమున శోభిల్లాలంట. వాళ్ళు చెప్పే మాటలతో సృష్టిని ఎవరు సుధా దృష్టితో బ్రోస్తారో అటువంటి వాళ్ళకి వందనం అన్నాడు. మనం ఆ మహానుభావులమే అంటే మనకి ఎలా అర్థం అవుతుందో చెప్పడానికి చెప్పు. మనం ఎక్కడుంటామో ఆడెక్కడుంటాడో చెప్పడానికి. ఇంకా రాముణ్ణి అందాన్ని చెప్తాడు. నీ మేలు నామ వైభవం బులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీ బులను వచన సత్యమును రఘువర నీ ఎడ సద్భక్తి యుజనించక దుర్మదములను కళ్ళ చేసినట్టి నీ మదిని రింగి సంత సంబులను గుణ భజనానంద కీర్తనము సేయువరిందరో మహానుభావులు. ఎంత బాగున్నాయండి మాటలు. ఇందులో కవిత్వం ఏముంది పెద్ద, సంస్కృతం ఏముంది, విడగొట్టుకుంటే అర్థం. అందుకే ఆయన కృతిని ద్రాక్షపాకంతో పోలుస్తారు. మామూలు సంగీత ప్రపంచంలో కూడా త్యాగరాజు కృతిని ద్రాక్షపాకంతో పోలుస్తారు. అంటే ద్రాక్ష పండు నోట్లో వేసుకొని కరిగిపోతే మింగేస్తాం, అంత ఈజీగా ఉంటుందండి. మరి మరి అన్నమాచార్య కీర్తనలు అలాగే ఉంటాయి. చాలా చిన్న అచ్చ తెలుగుతో పాడారు వాళ్ళు. వాళ్ళ తెలుగు చూస్తుంటే ముచ్చటేస్తుంది, తెలుగు భాషని వద్దంటున్నారు కానీ ఎంత అందమైన భాష అండి తెలుగు. అసలు అన్నమాచారి తెలుగు, భద్రాచల రామదాసు తెలుగు, ఇవన్నీ వింటుంటే మతిపోతుంది. ఎంత అందమైన తెలుగు భాష, భాషకే ఇంత అందం ఉంటే ఈ భాషను సృష్టించిన ఈశ్వరుడికి ఎంత అందం ఉండాలి. భాషే మైండ్ని డిజాల్వ్ చేస్తుంది కదా, ఈశ్వర శక్తి డిజాల్వ్ చేయదా. రాముణ్ణి కూడా అందరూ దేవుడు అని అనుకోలేదంట, భద్రాచల రామదాస్ చెప్తాడు.
ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైనా నీ మాయ తెలియ వశమా
అని ఎవరెవరు ఎలా ఎలా అనుకున్నారో చెప్తాడు చూడండి.
సుతుడను చూ దశరథుడు హితుడను చూ సుగ్రీవుడు అతి బలుండను చూ కపులు క్షితిదాధుడను చూ భూపతులు గొలి చిరిగాని పతిత పావనుడను చూమది తెలియ లేరైరియ రామ.
కొడుకు అనుకున్నాడట దశరథుడు, ఫ్రెండ్ అనుకున్నాడట సుగ్రీవుడు. గోకులం అంతా అడు పెళ్ళికొడుకు అనుకున్నాడు, కృష్ణుడు మావాడ. ఎవరు కూడా నిన్ను పతిత పావనుడని ఎవ్వరు మదిలో తెలుసుకోలేకపోయారు. వాళ్ళు వాళ్ళు దర్శించారు కాబట్టి అలా చెప్పగలిగారు, ఎవరెవరు ఏమనుకున్నారు. మనం కూడా ఏమనుకుంటున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈశ్వరుడు అంటే ఏమనుకుంటున్నాం, మనకి ఏం అవగాహన ఉందన్నది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎవరు రారు, పరిశీలన చేసుకున్నప్పుడే ఈశ్వరుడు మీద ఇష్టం వస్తుంది. ఆ ఇష్టం ఎలా వస్తుందంటే ఇంకా ఆపుకోలేమాట, అటువంటి ఇష్టం వస్తుంది. దానికి ప్రహ్లాదుడు చెప్తాడు, నరసింహ అవతారం వచ్చినప్పుడు ప్రహ్లాదుడు ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి. విష్ణుమూర్తి అడుగుతాడా, ప్రహ్లాద నీ తండ్రిని చంపేశానని. అప్పుడు అంటాడట, నేను నీ మీద భక్తి చేస్తున్నాను, రాక్షస కుల జన్మున్నైన నాకు నిన్ను భక్తి చేసే హక్కు లేదు, నా కులరీత్యా నేను, అంటే ఇది రాక్షసుడు కదా, నా కులరీత్యా నేను భక్తి చేయడానికి అర్హుణ్ణి కాదు, కానీ నా హృదయాంతరాల్లో నీ మీద ఉన్న ఇష్టం పోవడం లేదు. నాకు ఇష్టం ఎలా ఉందంటే సృష్టి అంతా నీవే అన్న అవగాహనతో ఉన్న ఇష్టం నాది. నీవే కాబట్టి సృష్టి అంతా, మేమందరూ నీలోనే ఉన్నామన్న అవగాహనతో నువ్వంటే నాకు ఇష్టం పోవట్లేదు అన్నట్టండి. అసలే ఏంటండి ఆ ప్రహ్లాదుడు అనేసి అప్పుడు విష్ణు అడిగాడు, అవన్నీ పక్కన పెట్టు, వీళ్ళందరూ జరిసిపోతున్నారు నిన్ను చూసి, నీకు భయం అయ్యట్లేదా నన్ను చూసి అడిగట. అంటే ఉగ్ర రూపంలో వచ్చాడు కదా. అప్పుడు అంటాడంటండి, దుర్గంధ భూయిష్టమైన ఈ సంసారాన్ని చూసి భయపడాలి, కానీ నిన్ను చూసి భయం ఏంటయ్యా? అసలు ఎక్కడున్నాడండి? మా రమేష్ చెప్పేవారి, రమేష్ ఇప్పుడు మన మధ్యలో లేరు, వింటే సరదా పడిపోతారు. ఎందుకంటే ఆయనకి ప్రహ్లాదు అంటే మహా ఇష్టం. ఎప్పుడు అనేవారు, ఒకసారి మాతో అన్నారు ప్రహ్లాదుడికి న్యాయం జరగలేదని. సింహాచలంలోనే విగ్రహం లేదు, ప్రహ్లాదుడికి రావలసినంత గుర్తింపు రాలేదని. అప్పుడు రమేష్ ఎదురుకుండా చెప్పలేకపోయాను, కానీ ఇంటికి వచ్చాక అప్పుడు అనిపించింది, త్యాగరాజే పాడతాడు, విష్ణుమూర్తి అన్నాడంట, శ్రీ ప్రహ్లాద నారదాది నమస్తే, శ్రీ భక్తాగ్రగణ్యాయ. అని ఓ మాట అంటాడు. అంటే సంగీతంలో పల్లవి అని ఒకే వర్డ్ ఉంటుంది, దాన్ని రిపీటెడ్గా పాడతారు. ఏంటి విష్ణుమూర్తి చెప్పేశాడు భక్తాగ్రగణ్యుడు ప్రహ్లాదుడని, ఇంకేం గుర్తింపు రావాలి? నువ్వు నేను గుర్తిస్తే అంత, గుర్తించకపోతే అంత. ఆడికి అసలు ఏంటండి, ఏం ఆలోచిస్తున్నాం మనం? భక్తుణ్ణి ఎవరు గుర్తిస్తే ఎవరికి కావాలండి? కానీ చాలా మాటలు, మంచి మంచి మాటలు రమేష్ మాకు చెప్పేవారు. ఒకసారి మీరాబాయి గురించి చెప్పారు, ఇదంతా మీ సరదా పడతారని చెప్తున్నాను. మీరాబాయి ఏందంటే, ఒకసారి కృష్ణ నిన్ను నువ్వు ఎందుకు అలా హింసించుకుంటావని. అంటే మీరాబాయి అద్వైతంలో ఉండి, ద్వైతంలో ఉండి అద్వైత పరాకాష్ఠ మాట మాట్లాడింది అక్కడ. నిన్ను నువ్వు ఎందుకు అలా హింసించుకుంటావు అని అడిగిందట కృష్ణుణ్ణి. అప్పుడు ఆడన్నట్టు, నన్ను నేను హింసించుకుంటే నీకు ప్రాబ్లం ఏంటి అడిగట. క్వశ్చనే వేసేట రివర్స్గా, కృష్ణుడితో డైరెక్ట్గా మాట్లాడేది కదా. అంటే అప్పుడు ఆవిడ అందంట, ఎందుకేంటి, నేను నీలో ఉన్నాను, నిన్ను నువ్వు హింసించుకుంటే నన్ను హింసించేటట్టే అందట. అది ఈ మాట ఎన్నిసార్లు నాకు గుర్తుకొచ్చినా నాకు సర్వేస్తుంది. ఎంత బాగా చెప్పింది, ఏమి తెలివి కదా, అది కదా తెలివి అంటే. మన తెలివిలన్నీ ఏం తెలివి, వ్యవహార తెలివి తెలివి. నిన్ను మైనస్ చేసే తెలివి అది కదా. నిన్ను మైనస్ అవ్వమన్నాడంటే మన ఆస్తులు వదలమనలేదు, ఏమి వదలమనలేదండి భగవాను, మన సంసారాన్ని వదలమనలేదు, మన దగ్గర ఉన్నది చీపురు పుల్లు కూడా వదలమనలేదు. నీ చిన్న నేను, నిన్ను నిరంతరం దుఃఖ పెట్టే ఈ నేను గురించి, నిన్ను నిరంతరం అశాంతి తీసుకొచ్చి, నిన్ను నిరంతరం దుఃఖ పెట్టి, ఇంక నిన్ను ఇలాగ అలా కాదు అంతలాగా ఇబ్బంది పెట్టే ఈ నేనుని నీ సంతోషం కోసం పోగొట్టుకోలేవా? నన్నే సుఖపెట్టద్దు నువ్వు, నువ్వు సుఖపడటానికే. పోగొట్టుకోమని కూడా ఆయన చెప్పట్లేదు, దాన్ని సరిచేసుకో అంటున్నాడు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, దాన్ని సరిచేసుకో చాలంటున్నాడు. ఇంకేం వదలక్కర్లేదు అన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పాడండి. అంటే నీకు పౌడర్ కూడా కదలక్కర్లేదంటే, కందకుండా జ్ఞానం ఇస్తాడంటే మరి ఇదే కదా. ఎంత అద్భుతం. నువ్వు ఏమీ వదులుకోక్కర్లేదు, నువ్వు నేను త్యాగం కూడా చెయ్యక్కర్లేదు, నీ తలంపును కూడా నువ్వేం త్యాగం చేయక్కర్లేదు. నీ తలంపుని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, దాన్ని కరెక్ట్ చేసుకో, కొంచెం సరిపోద్ది, నీ పని అయిపోద్ది. ఎంత బాగుందని వింటానికే వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది కదా, వింటుంటేనే అనిపిస్తుంది సరి చేసేసుకుందామని. అది వాళ్ళు మాత్రమే చెప్పగలరు, పరమ పవిత్రులు మాత్రమే చెప్పగలరు ఆ మాట. పరమ పవిత్రుడు కాబట్టి రామకృష్ణుడు, అసలు రామకృష్ణుని గురించి నాన్నగారు చెప్తుంటే మనకే ఖాళీ అవ్వాలనిపిస్తుంది కదండి. అసలు ఏంటండి ఆడికి లౌక్యం ఉండదు, కపటం ఉండదు, ఖాళీగా ఉంటాడు లోపలని నాన్నగారు చెప్తుంటే మనకి కూడా ఖాళీ అయిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఎంతో కొంత ఖాళీ అవుతున్నాం కాబట్టి బాగుంటుంది అనిపిస్తుంది, లేకపోతే అనిపించదు. అనిపించదండి లేకపోతే, మనం ఎంతో కొంత ఖాళీ అవుతున్నాం లోపల. అంటే ఇంక ఏంటంటే జ్ఞానము భక్తి ఏంటంటే ఎంతున్నా చాలదనిపిస్తుంది. డబ్బైనా ఒక లెవెల్కి వెళ్ళాక చాలనిపిస్తుందేమో, కానీ భక్తి మొత్తం మోహన కనిపించకుండా అయ్యే వరకు దానికి సరిపోదు. ఎందుకంటే దాన్ని తట్టుకోలేదు. అటువంటిది భక్తి అంటే, భక్తి అంటే ఊ ఆ అంటే వచ్చేది, శ్లోకాలు చదివితే వచ్చేది. భగవంతుడి మీద ఇష్టం ఉండాలి. ఇష్టం ఎలా వస్తుందంటే సత్పురుషుని దర్శిస్తే వస్తుంది. ఆ మహాత్ముడు వచ్చి మనకి దర్శనం ఇస్తే అప్పుడు భక్తి వస్తుంది. అంతవరకు మనకి భక్తి రాదు. అమ్మ ఒకవేళ ఉన్నా అది భక్తి కాదు. ఎందుకంటే ఇది సత్పురుషుడు దయ వలన మాత్రమే వచ్చేది. అయితే నాన్నగారి క్యాసెట్లో కూడా కొన్ని పాపులర్ క్యాసెట్లు ఉంటాయి, ఆకివీడు ఒకటి, తర్వాత రావులపాలెం ఒకటి, భీమవరం ఒకటి, కొన్ని అది అవన్నీ 96-97 టైంలో అయ్యాయి. భీమవరం మీటింగ్లో ఆయన పడిన వేదన ఎలా చెప్తారంటే, నువ్వు ఉన్నావు, నువ్వు పని చేస్తావు, పని చేస్తే ఫలితం వస్తుంది, దాన్ని అనుభవిస్తావు, అనుభవించినప్పుడు వాసన పడుతుంది, వాసన పట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ జన్మ వచ్చేస్తుంది, మళ్ళీ పనిచేస్తావు, మళ్ళీ అనుభవిస్తావు. అంటే ఈ చక్రం, ఈ రొటేషన్ ఇలాగ చేయటం, పట్టడం, మళ్ళీ చేయటం, పొట్టడం, ఇలాగ ఈ చక్రంలో కొట్టుకు వస్తుంటావు నువ్వు. గిరగిర గిరగిర తిరిగిపోతున్న నిన్ను ఏ మహాత్ముడో వచ్చి బయటికి లాగుతాడు. అంతవరకు నువ్వు బయటికి రాలేవు. ఇది గిరగిర తిరుగుతుందా, మహాత్ముడు వచ్చి లాగుతాడా అని నాకు తెలియదు, కానీ మహాత్ముడు దర్శనం వలన మనం తిరుగుతున్నాం అన్న సంగతి తెలుసు. తెలిసి వలన భక్తి పుడుతుంది, పుట్టినప్పుడు బయటకు వస్తాం. అదే మహాత్ముడు చెయ్యి అయితే అది నిజం అని ఒకసారి నాన్నగారు అడిగాను. నాన్నగారు శక్తి మేమేదో చెయ్యాలంటున్నారు, మేము పుట్టాలనుకుంటే పుట్టగలవా నాన్నగారు, వద్దంటే మానగలవా, రెండు మా చేతిలో లేదు. రెండు ఏది జీవుడి చేతిలో లేనప్పుడు ఎవరిని లాగడం నాన్నగారు, ఎవరిని లాగడం? బోధ ప్రకారం అడుగుతున్నాను ఈ ప్రశ్న. నా అనుభవంలో అయితే లేదు, నేనున్నానని, నేను దుఃఖపడుతున్నానని నాకు తెలుస్తుంది. అది సత్పురుషుల సహవాసం వలన మెల్లిమెల్లిగా అర్థమయ్యి పోతుందని చెప్పారు. కేవలం సత్పురుషుల సహవాసం వలన ఈ విషయం మనకి అర్థమయ్యి మెల్లిమెల్లిగా ఈ జనన మరణ ప్రవాహం నుంచి బయటపడతామని చెప్పారు. అంతకన్నా డీటెయిల్డ్గా ఆయన చెప్పలేరు, ఎందుకంటే చెప్పినా అర్థం అవ్వదు మనకి. ఆయన చెప్పగలరు కానీ చెప్పరు. అర్థం అవ్వనప్పుడు, అర్థమయ్యే టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఇవన్నీ అర్థం చేసుకుని ఎన్నాళ్ళండి ఉంటాం, చిన్న నేనన్న తలంపుని జస్ట్ కరెక్ట్ చేసేస్తే సరిపోద్ది. ఎన్ని వింటాం ఊరికే దేవుడి గురించి, నిజంగా కొంతసేపు అయ్యాక దేవుడు అన్న చిరాకు వచ్చేస్తుంది. నిజంగా దేవుడు వచ్చి నిలబెడితే ఎంతసేపు చూస్తామండి అని. ఇప్పుడు నాన్నగారు వచ్చారు, ఎంతసేపు చూస్తాం నాన్నగారిని? ఓ నాన్నగారు వచ్చారని వెళ్ళిపోతాం, ఆకలిస్తే వెళ్ళిపోతాం కదా, వదిలేసి ఆయన్ని. ఇంట్లో వంట చేయాలంటే వదిలేసి వచ్చేస్తాం కదా. మనల్ని దేనికి త్యాగం చేసుకునేవి నాన్నగారి దగ్గర ఉండిపోలేదు కదా. మనం మన పనులన్నీ చూసుకుని చక్కబెట్టుకుని నాన్నగారి దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మన కంఫర్ట్ చూసుకునే ఆయన దగ్గరికి వెళ్ళాం. మనం అన్నీ వదిలేసి మనం ఉసలాగా వెళ్ళలేదు. అది ఆ శ్లోకం ఏంటి, సర్వధర్మాన్ పరిత్యజ్య అని. మనమే నేనైతే వెళ్ళలేదు, అందరి సంగతి నాకు తెలియదు కాదు. ఆ అవకాశం తనకు వచ్చింది తర్వాత లోపల ఎంతో ఖాళీగా లేకుండా అంత అంత అవకాశము రాదు, అవగాహన కూడా రాదు. ఆ సర్వధర్మాన్ పరిత్యజ్యలో ఏంటంటే ధర్మం ఎవరికి అన్న ప్రశ్న వస్తుంది. అన్ని ధర్మాలు కరెక్ట్గా చేయించేసి నా ధర్మం అనేసరికి వదిలేసినా పర్వాలేదు వచ్చి అంటాడు. అందరికీ చేయవలసిన ధర్మాలన్నీ చేయిస్తాడు, చేయించి నీ సొంత ధర్మం నేను చూసుకుంటాను రా అంటాడు. అన్నీ చేసాం కాబట్టి వదిలేసి వెళ్ళిపోతాం. అవకాశం అందరికీ రాదు, ఎంతో పుణ్యబలం ఉండాలి. నాకు ఉషా చెప్పింది ఒక మాట, చిన్నప్పటి నుంచి భగవంతుణ్ణి నువ్వే కావాలని అడిగేదానని. మరి ఏది అడగలేదు, నువ్వే కావాలన్నప్పుడు ఆయన తీసుకోకుండా ఎలా ఉంటాడు? తీసుకున్నాడు. మనమేం అలా అడగలేదు కదా. నేను అడిగేదాన్ని ఎలా అంటే, ఆ వెంకటరమణమూర్తి దగ్గర బాలాజీ పాచికలు ఆడేవాడు, వచ్చి రోజు పాచికలు ఆడేవాడు ఆడుతూ. అంటే నాకు దేవుడు అంటే ఎంత కొంత ఇష్టం ఉంది, కానీ ఇలాంటి ఇష్టం కాదు. అప్పుడు ఆడవుడు ఉన్నాడని, అప్పుడు నేను అనేదాన్ని, నేను కూడా పాటలు చాలా బాగా పాడతాను, రోజు వచ్చిన పాట వినట్టు. వెంకటరమణమూర్తి నిజంగా అడిగేదాన్ని, మరి విన్నాడు కదా. వచ్చి పిలిచి పిలిచి, ఎక్కడున్నా సరే పిలిచి పిలిచి, మోహనరా పాట పాడు పాట పాడు. నాకు అర్థం అవ్వకపోవచ్చు వెంకటరమణమూర్తి అని పాడించారు. నా కోరిక భగవంతుడిని అడిగిన తీరిపోతున్నాయి, కానీ అవి తీరటం వల్ల నువ్వు శాంతిగా ఉన్నావా, ప్రశాంతంగా ఉన్నావా? ఎందుకు ఇంకా తీరటం? మనం ఎలాగా లేనప్పుడు కోరిక తీరి మాత్రం ప్రయోజనం ఏంటి? మనం హాయిగా ఉన్నప్పుడు కోరిక తీరకపోయినా ప్రయోజనం లేదు, ఎలాగున్నా ఒకటే. కానీ ఏది జరగాలన్నా ముందు మనలో మనం ఉండాలి. మనలో మనం ఉండకుండా మనం ఏంటో మనకి అర్థం అవ్వదు. మనల్ని మనం చూసుకోకుండా మన లోపాలు మనకి తెలియవు. మన లోపాలు తెలుస్తున్నాయంటే లోపల చూసుకుంటే ఆ టార్ట్ చేసి చూపిస్తాడు. నీకేమి లేదనుకుంటావు నువ్వు, ఎన్ని ఉన్నాయో చూపిస్తాడు. ఎలా చూపిస్తాడంటే, సినిమా చూపిస్తా మావా నీకు అనే పాట ఉంది, అలా చూపిస్తాడు. మన సినిమా మనకి వేసేసరికి ఇంక మొదలవుతుంది, వద్దు బాబోయ్ పాహిమాం రక్షమాం, నువ్వు ఇంక సినిమా వేయి, మాకు అర్థమైపోయింది మా సినిమా. మనకి చూపించకుండా ఎలా తెలుస్తాయి? తెలుసుకున్నాక ఎలా ఉండగలం మనం? ఉండలేము. వచ్చి తీరుతుంది భక్తి. అది జరిగిందా మనకి? చూడండి, చూసుకుంటే మన భక్తి నిజమే. ఇదే జ్ఞానాన్ని తెచ్చి పెడుతుంది. మనమేమి ఏదో ఏదో చెయ్యాలి, ఏం చెయ్యక్కర్లేదండి, ఊరక ఉండటమే. హాయిగా ఉందాం, హాయిగా ఉంది పో, ఏ కావలసింది వండుకు తిందాం, హాయిగా హ్యాపీగా ఉందాం. హ్యాపీనెస్ అంటే భగవంతుడే. ఆడుతూ ఉంటే హ్యాపీగానే ఉంటాం. హ్యాపీగా ఉందామంటే మనమేమి హ్యాపీగా ఉండలేము, ఆడుతూ ఉంటే హ్యాపీగా ఉంటాం. ఆడు మనల్ని హ్యాపీగా ఉంచుతాడు. ఆ హ్యాపీనెస్ ఏంటంటే భౌతిక నాకు సంబంధించింది ఏది కాదు. నీకు లోపల వేరుగా తెలుస్తుంది, ఒక్కటి మాత్రం నిజం. హ్యాపీనెస్ మన టచ్కి తెలుస్తుంది, మన హృదయానికి టచ్ అవుతుంది. శాంతి మన హృదయానికి టచ్ అవుతుంది. మన నిదానం మన హృదయానికి టచ్ అవుతుంది. మన నిశ్శబ్దం మన హృదయానికి టచ్ అవుతుంది. మన ఆనందం మన హృదయానికి టచ్ అవుతుంది. ప్రతీది స్పర్శకి తెలుస్తుంది. మామూలుగా తలంపుగా వచ్చేది నిజం కాదు, అది మైండ్ చేసే గేమ్. అదేలాగా ఉంటుంది ఇది. ఇది దీనికి ఒకసారి ఉష ఒక ఉదాహరణ చెప్పింది, నాన్నగారు చెప్పారు. ఒక పాము అది చాలా మెత్తగా ఉంటుంది, ముట్టుకుంటే ముట్టుకోవాలనిపిస్తుంది అంటే. అప్పుడు ఉష అడిగిందంటే నాన్నగారు, అదేలా నాన్నగారు, సత్యం గురించి ఆలోచిస్తే అసత్యం వెనక్కి వెళ్ళిపోద్ది కదా అని అంటే, అప్పుడు చెప్పారట అసత్యం గురించి కూడా తెలుసుకోవాలి, అది ఇలా ఉంటుంది ముట్టుకుంటూ ఉంటే ముట్టుకోవాలనిపిస్తుంది, దాన్ని మెత్తగా ఉంటుందంట, అచ్చు నిజంలాగే ఉంటుందంట. ఇంక మన దగ్గర అయితే ఏంటంటే మనకి అనుభవంలో మనకి స్పర్శగా తెలిస్తేనే నిజం, లేకపోతే తలంపే, అది మైండ్ గేమే, గుర్తుపెట్టుకోవాలి. మనకేదో ఎవరినో చూస్తే ఏడుపు వచ్చేస్తే మన ఫీలింగ్ బట్టా, అది ప్రేమ? ఏదో పోయి ఏదో జాలిపడి ఉంటాం వాళ్ళ మీద, ఏదో సాయం చేస్తే అయిపోద్ది. మనల్ని మనమే అంచనా వేసేస్తుంటే ఇంక ఈశ్వరుడు ఎందుకు? అక్కర్లేదు కదా, మన అంచనాలు ఏవి కరెక్ట్ కాదని మనకి తెలుసు, తెలిసినా సరే వేస్తున్నాం, మనల్ని ఏమనాలి? ప్రపంచంలోకి వస్తే చెప్పు దెబ్బలే అని తెలుసు మనకి, తెలిసినా వెళ్తున్నాం ప్రపంచానికి, మనల్ని ఏమనాలి? నీ కోసం, నీ సంతోషం కోసం, నీ సుఖం కోసం ఒక్కడుగు వెనక్కి వేయలేవా? నువ్వు ఎవరినో ఏం ఉద్ధరించక్కర్లేదు, నువ్వు ఒంటరిగా ఉండి ఆలోచించు చూడు, నీకే అర్థమవుతుంది. నీకోసమే వదులుకోమంటున్నాడు, భగవానికి ఏం కావాలండి? మనం వదులుకుంటే ఏంటి, వదులుకోకపోతే ఆయనకి ఏంటి? మనం ఎలా పోతే నాన్నగారికి ఎందుకు? ఎందుకంటే ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే ప్రవాహంలాగా ప్రేమించాడు మనల్ని. ఆయన ప్రేమలో తడిచాం అందరూ, మనకి తెలియకపోతే తెలియకపోవచ్చు, అందరినీ తడిపాడు. అని ఏం చేయగలం, మన వాసనలన్నీ ఉన్నప్పుడు మనకి అర్థం అవ్వదు, తప్పు కాదు. అర్థం అవ్వలేదు కదా అని బాధపడక్కర్లేదు, బాధపడండి, అర్థం అవ్వలేదని బాధపడదాం. నాన్నగారు నాకు అర్థం అవ్వలేదు నాన్నగారు. మనకి ఎలాగ అర్థం అవుతుందంటేనండి, ఒకసారి అన్నారు నీతో బ్రహ్మం మాట్లాడుతుంది మోహన అన్నారు, అని నేను భద్రాచలం వెళ్ళలేదని వచ్చిన బాధ ఉండేది. అందరూ వెళ్ళారు, మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం కదా అని. అంటే ఎందుకు భద్రాచలం వెళ్ళాలి, నీతో బ్రహ్మమే మాట్లాడుతుంది కదా అన్నారు. అలాగ ఒక 5-6 సార్లు అన్నారు. అంటే మామూలుగా మనం ఎలా తీసుకున్నామంటే, నాతో బ్రహ్మమే మాట్లాడుతుంది అన్నారు నాన్నగారు, నాన్నగారు వ్యక్తమైపోయారు. నాతో బ్రహ్మమే మాట్లాడుతుంది అన్నారు నాన్నగారు వ్యక్తమైపోయారు. ఏం వ్యక్తమయ్యారండి? మనకి ఏమర్థమైంది వ్యక్తం అవడం అంటే ఏంటి? బ్రహ్మం మాట్లాడుతుందని అందమా? నీకేమైనా అర్థమైందా? ఈ మాటని పంచాయతీ చేస్తాం కానీ నాకు అర్థం అవ్వలేదు నాన్నగారు, మీరు బ్రహ్మం మాట్లాడుతుందని చెప్పారు కానీ నా బుర్రకు అర్థం అవ్వలేదు అని అడగగలిగామా ఎవరైనా? అంటే మాట వరకైనా మనం తేల్చాలి కదా దాన్ని, అవును అవునా కాదా, నాన్నగారు అన్న మాట నిజమా కాదా? నిజమైతే నాకు అర్థం అవ్వలేదు. ఆయన అబద్ధమే చెప్పాడు, ఆయన నిజమే చెప్పాడు, అన్నీ అర్థం అవ్వాలి కదా మనకి. అర్థమయ్యే బుద్ధిలే లేనంది అనుభవానికి ఎలా వస్తుందండి? అర్థమయ్యే బుద్ధే మనకి లేదు, అనుభవానికి ఎలా వస్తుంది? ఎలా ఎదురు చూస్తున్నాం? కాబట్టి అర్థం అవ్వలేదని మళ్ళీ ఆయన పాదాల మీద పడాలి, పడాలి పడాలి, వేరే గతి లేదు. పాహిమాం రక్షమాం అనుకోండి, ఏ పని అవ్వదండి. అవితే దానికి అవగా 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 ఏదో రోజు లాజిక్ తగులుతుంది, ఇది కరెక్టేనా కాదా అని, అది విచారణ. అంతేగాని భక్తి లేకుండా విచారణ ఉండదు, భక్తి వలన మాత్రమే విచారణ కలుగుతుంది. సూక్ష్మ బుద్ధే విచారణ, మనకి సూక్ష్మ బుద్ధి భక్తి వల్ల మాత్రమే వస్తుంది, అది విచారణగా రూపాంతరం చెందుతుంది. అప్పుడు భగవంతుడు ఇలా బతకమన్నాడు, మనం ఇలా బతుకుతున్నాం అంటే ఇవన్నీ ఉండవు. నీ రాంగ్ ఐడెంటిఫికేషన్ని కరెక్ట్ చేసుకునే ప్రక్రియలో నువ్వు ఉంటావు, అప్పుడు ఎవరు అక్కర్లేదు మనకి. ఆల్రెడీ గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఆ రాంగ్ ఐడెంటిఫికేషన్ని మనం కరెక్ట్ చేయడంలో సక్సెస్ అవుతాం, ఎంతో కొంత సక్సెస్ అవుతాం. ఎందుకంటే హెల్ప్ చేస్తున్నాడు కదా పక్క నుండి, వాళ్ళని దిద్దించేస్తున్నాడు కదా, రైట్ అయిపోతుంది. ఇలా జరుగుతున్నప్పుడు నిరంతరం ఆడి స్మరణ కాక ఎవరిని స్మరిస్తాం మనం? స్మరించడానికి ఎవరున్నారు? అంత గొప్పవాడు ఎవడున్నాడు? కూర బాగాలేపితే తిట్టే మొగుడు ఉన్నాడు కానీ ఆహా మా బాగా చేసావులే అనే మొగుడు ఉన్నాడా అని స్మరించటానికి? ఎందుకు చెప్తున్నా అంటే జీవుడు ప్రేమించలేడు, అది జీవలక్షణం కాదు, అది దైవలక్షణం. భగవంతుడు మాత్రమే ప్రేమిస్తాడు, గురువు మాత్రమే ప్రేమిస్తాడు. భగవంతుడు అని కూడా నేను చెప్పను, ఎందుకంటే నాన్నగారు చెప్తుంది ఆ దేవుడు ఏంటమ్మా మనకి ఫలితం ఇచ్చేస్తాడు, ఆడు ఫలితం ఇచ్చేస్తాడు, పుణ్యానికి పుణ్యం పాపానికి పాపం. ఆడు నిరంకుశంగా ఉంటాడు అంటే ఆడి డ్యూటీ ఆడు చేస్తాడు. దాటి నిన్ను శిక్షించవలసిన చోట నిన్ను రక్షించడు ఈశ్వరుడు, శిక్షించేస్తాడు. నువ్వంటే ఇష్టం ఉండొచ్చు, నువ్వు ఇష్టం కదా అని ఆడిపోన్నాడు మా అండ, కానీ గురువు ఏం చేస్తాడంటే నీకు దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు నీకు ప్రొటెక్షన్ ఇస్తాడు వచ్చి. కాబట్టి గురువే గొప్పవాడు. ఇది కూడా నాన్నగారు చెప్తారు, ఒక్క మాట కూడా మనం ఎక్కడ చెప్పగలవండి, అన్ని నాన్నగారు చెప్పినవే. నిన్ను నువ్వు చూసుకో అని కూడా చెప్పింది ఆయనే, నీలో ఇలా అంతా కలుగుతుందని చెప్పింది కూడా ఆయనే, ఇది ఇలా ఉంటుందని చెప్పింది ఆయనే, దీనివల్ల ఇలాగుంటుందని చెప్పింది ఆయనే. జీవుడు ఎక్కడ చెప్పగలడు? దాని గురించి తెలిసిన వాడు కాబట్టి క్షుణ్ణంగా దాని గురించి చెప్పు. సుబ్రహ్మణ్యుడు కాబట్టి శుభ్రంగా విషయం తెలిసిన వాడు చెప్పాడు. ఇప్పుడు ఇప్పుడు సత్సంగాలన్నీ ఎందుకు అవుతున్నాయంటే మనం దాన్ని పొందడానికి సాధన, సాధనా ప్రక్రియలో సత్సంగాలు అవుతున్నాయి. అంటే నాన్నగారు చెప్పారు, చెప్పుకోగా 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 ఈశ్వరుడి వైభవం ఏదో రోజు మన మనసుకు పడుతుంది, పట్టిన తర్వాత మనమే వదలలేమాన్ని, అప్పుడు నీకు ఎవరి సహాయం అక్కర్లేదు, మనంతటి మనం తరించబడతామని చెప్పేది. అంతవరకు మనం ఇలా సత్సంగాలు చేసుకోవాలి. కానీ సత్సంగం కూడా అదే పనిగా మనం వింటం కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు ఎప్పుడు వింటమేనా, ఎప్పుడు వింటమేనా బాగుంది బాగుంది అని? ఏంటి బాగుండడం ఏంటి? సత్సంగం బాగుండనుక నీ నొప్పిలోంచి బయటికి రండి అంటుంటే బాగుందా, మందు బాగుందా అంటే రోగం తగ్గక్కర్లేదా నీకు? రోజు మందు ఇసుకుంటే చాలా? రెండు చేయాలి. అంటే మన డెస్టినీలో ఉన్నప్పుడు ఆ కూర్చొని వినే సత్సంగం కూడా జరుగుతుంది, కానీ నీ లోపల గమ్యం ఒకటి ఉండాలి. ఇదేది నిజం కాదు, మనం మనం మనమేంటో మనం తెలుసుకోవాలి, దానికి మనమే ప్రయత్నం చేయాలనే ఒక ఫర్మ్ డెసిషన్. దానికి ఏం చెయ్యక్కర్లేదండి నాన్నగారు. రిమెంబర్, మోర్ అండ్ మోర్ రిమెంబర్, బుద్ధుడు చెప్పాడండి, మోర్ అండ్ మోర్ రిమెంబర్. బుద్ధుడు కూడా జ్ఞానం పొందింది, సాధన చేసి పొందలేదని గుర్తించాడని చెప్పారు నాన్నగారు. జ్ఞానం పొందాక అన్నట, నేను ఇల్లు విడిచి రానక్కర్లేదు, నాకు తెలియలేదు, అనవసరంగా ఎక్కువ కష్టపడ్డాను. ఎప్పుడు తెలిసింది? బుద్ధుడికి కూడా జ్ఞానం కలిగిన తర్వాత తెలిసింది. ఎందుకంటే నేను చేసిన సాధనల ఫలితంలాగా జ్ఞానం లేదు, జ్ఞానం అన్నిటికీ అబౌగా ఉంది, అది చాలా తేడాగా ఉంది. ఇంతవరకు చూడండి, ఇంతవరకు కని విని ఎరుగనిది ఆభవ సుఖం అది వేరుగా ఉంది, ఇది సాధన వలన చేస్తే వచ్చింది కాదు అని బుద్ధుడు గ్రహించాడు. కాబట్టి నువ్వు ఏది వదలక్కర్లేదన్నాడు. మరి బుద్ధుడు కూడా సర్వధర్మాన్ని పరిత్యజ్య వెళ్ళిపోయాడు కదా, అన్ని వదిలేశాడు కదా, వెళ్ళిపోయాడు కదా, రాలేదా? జ్ఞానం వచ్చింది కదా, అధర్మమే చేశాడు. రాజ్య చక్రవర్తి కొడుకు రాజ్యాన్ని పాలించాలి, కానీ పాలించకుండా భార్య బిడ్డల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. వీడు అధర్మం చేశాడు కదా అని జ్ఞానం పొందలేదా చెప్పండి? ఎవరు కష్టపడ్డారు? వదిలేస్తున్నప్పుడు కొంత పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ నువ్వు అమితానందాన్ని పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న సరదాలు వదులుకోవాలి, చిన్న చిన్న సరదాలు వదులుకోవాలి. మనం అనుకుంటున్నాం అన్నిట్లో ఉందాం, దేన్ని అంటకుండా ఉందామని. వంటింట్లో ఉన్నాక జిద్దు అంటుకోక మానదు. మనం అనుకుంటాం పబ్బులకి వెళ్తాను నేను, నాకేమి నాకేమి అనిపించదు, వెళ్తాను వస్తాను ఎంజాయ్ చేస్తాను అయిపోయింది అక్కడే మర్చిపోతామని. మర్చిపోం, మనం అనుకుంటాం అంతే, మర్చిపోం. మనం ఏ పని చేసినా మనం మర్చిపోము, దాని జిడ్డు మనకు అంటుకుంటుంది. కర్తృత్వం ఉన్నంత వరకు అంటుకుని తీరుతుంది. రామకృష్ణులే చెప్తారు నాకు లేదంటే కుదరదమ్మా అంటుకుంటుంది. వంటింట్లోకి వెళ్తే జిడ్డు అంటుకుంటుంది. దేహాత్మ బుద్ధి ఉన్నప్పుడు దాని ఫలితం నిన్ను అంటక మాందో. నేనే చేస్తున్నాననే నువ్వు అన్నీ అనుకుంటావు. అందుకే చెప్తున్నాను నాన్నగారు, మనసు ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా అది దాని ఎగ్జిస్టెన్స్ కోసం పాటు పడుతుంది. నాకు భక్తి ఉందంటది. భక్తి చెప్పటం ఏంటండి? భక్తి ఉంటే నువ్వు ఉండకూడదు కదా, నువ్వు ఉంటే భక్తి ఎలాగవుతుంది? నాకు ఆయన అంటే చాలా ఇష్టం అంటది. నాన్నగారు అంటే నాకు ప్రాణం అంటది. ఆయన నీ ప్రాణం అయితే నువ్వెందుకున్నావు? నువ్వు ఉండకూడదు కదా. ఇలా నిన్ను నువ్వే డౌట్ చేయాలి, ఎవరు రారు. ఎందుకంటే నీ లోపల జరుగుతోంది ఇదంతా, కాబట్టి నువ్వే డౌట్ చేసుకోవాలి. నువ్వే ఇందులోంచి డౌట్ చేసి బయటికి రావాలి. అది ఎన్ని మాటలండి, ఎన్ని మాటలండి, మహాత్ములు ఎన్ని అద్భుతాలు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పారు? వాళ్ళకి సరదావా, పని లేక చెప్పారా? మనం వాళ్ళలా కష్టపడకూడదని చెప్పారు. రాగానే ఆ మాటని గ్రాప్ చేస్తే మనం పట్టుకుని తరించగలం. నేను బ్లిస్ వచ్చేస్తుందని నేను చెప్పను. సంతోషంగా జీవితం వెళ్తుంది, పీస్ఫుల్ లైఫ్ వస్తుంది. బ్లిస్ అన్నది అది ఈశ్వరుడు ఫైనల్, అది వరదలాగా వచ్చి మనల్ని ముంచాలి. అది వేరు, ఆ అనుభవమే వేరు. కానీ మనసుకి సంబంధించిన అల్లరి ఏమీ లేకుండా ఎలాగ దాన్ని ఫేస్ చేయగలమో, ఫేస్ చేయకుండా దాని ప్రభావం మన మీద పడకుండా మనం జీవితం గడపగలం, దానికి ఈ బోధ ఉపయోగపడుతుంది. మనకి 100% ఉపయోగపడుతుంది. మన ఎందుకండి బ్లిస్ రానప్పుడు ఎందుకు సాధన అంటే, అయితే ఏడుస్తూ కూర్చో. నీకు బ్లిస్ కోసమే చేస్తానంటే రాదు. అది ఆశ పెట్టుకొని నువ్వు సాధన చేయక్కర్లే, ఆశ పెట్టుకొని నువ్వు దేవుణ్ణి అడగక్కర్లే. అసలు నీకు శాంతియుతమైన జీవితమే తెలియలేదు, బ్లిస్ ఎలా తెలుస్తుంది? మనం చూసుకోవాలి కదా మనల్ని, ఎవరు చూస్తారు వచ్చి? భక్తి లేకపోతే ఎంత ప్రమాదమో, లోకాన్ని చూసైనా నేర్చుకుందాం. నిజంగా భక్తి లేకపోతే చాలా ప్రమాదం. ఎంతో మందిని చూస్తున్నాం, అప్పుడే మన భగవంతుని కూడా అందరికీ భక్తి నీ తండ్రి అని అడగగలం. భక్తి ఇస్తే ఎవరికీ దుఃఖం రాదు. ముందు అది జ్ఞానమో కాదో నాకు తెలియదు, కానీ దుఃఖరహిత స్థితి వస్తుంది. ఆ దుఃఖరహిత స్థితే నేను ఉండనివ్వదు భక్తి ఇవ్వు అని అడగకుండా. చైతన్యం వరకు ఎందుకు వెళ్ళిపోవాలి? సారోలెస్ స్టేట్ వ్యవహారంగా చూద్దాం మనం. జ్ఞానం వరకు వెళ్ళిపోక్కర్లేదు. సూర్యుడు ఉదయించక ముందే కాంతి వచ్చినట్టు నీకు దుఃఖరహిత స్థితి వచ్చేస్తుంది. బ్లిస్ ఎందుకండి మనకి? ఇలా ఉన్నప్పుడే సరిపోద్ది. బాడీ వచ్చిన ప్రమాదం లేదు కదా. నాన్నగారు మొన్న అంటున్నారు, రానివ్వండి దుఃఖం వస్తే రానియండి, రమ్మనండి వద్దని అనకండి, రానియండి. ఎంతసేపు వస్తుంది? ఓ రోజు వస్తుంది, 2 రోజులు వస్తుంది, 3 రోజులు వస్తుంది. వచ్చి ఏం చేస్తుందంటే నీకు పాట నేర్పెళ్తుంది. అది వచ్చి ఊరికి వెళ్ళదు, నీకు పాట నేర్పెళ్తుంది. నువ్వు నేర్చుకుంటే సరే, అది కొంతమంది నేర్పినా నేర్చుకోరు, అది వేరే విషయం. మనందరూ నేర్చుకుంటాం, మనకి ఆ తెలివితేటలు నేర్పేశారు ఈయన. మన నాన్నగారు రాకముందు ఉన్న తెలివి తెంగలతనంత తెలివి అనుకున్నాం, ఆయన వచ్చి ఇప్పుడు చెప్పేశారు తెలివితేటలు ఎలాగుంటాయి, తెంగలతనం ఎలాగుంటుంది. ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు ఉన్నదంతా తెంగలతనమే కదా. ఇప్పుడు ఈయన వచ్చాక తెలివితేటలు వచ్చాయి. అన్నీ రివర్స్లోనే ఉంటామన్నమాట. అంటే అహంకారం ఏది ఈశ్వరుడో దానికి ఆపోజిట్గా ఉంటుంది. దీన్ని మనం బాగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నాన్నగారు చెప్పినవే ఈ మాటలన్నీ. కత్తి సాం మీద నడిచిన కత్తి మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా నడాలో అంత జాగ్రత్తగా. ఆధ్యాత్మిక జీవితం అంటే ఆషామషి కాదు. ఇంత వాస్ట్ సబ్జెక్ట్ మనల్ని ఇంత ఎంగేజ్ చేస్తుంటే మనకి ఇంక వేరే పనులెందుకండి. ప్రతి మాట ప్రతి నిమిషం నిన్ను ఎంగేజ్ చేస్తుంటే ఇంక వేరే ఏం పని చేస్తాం చెప్పండి మనం. అంత బిజీ చేస్తారు నాన్నగారు. అస్తమాన ఇవే మాటలు, వెంటనే వెంటనే లోపలికి చూసుకోడు. అమ్మ దీని ప్రభావం పడుతుందా మన మీద? ఓకే, పడకపోతే పడలేదని ఏం చెప్పదు లోపల నుంచి, ఏమనిపించదు మనకి. దానికి సంబంధించిన తలంపులు రావు. మన మామూలుగా చూడండి, అమ్మ వాళ్ళకి అలాగ అర్థమైంది, అయ్యి బాబాయ్ మనకి అలాంటి బుద్ధులు లేవు బాబా అంటాం. లేవన్నామంటే ఉందని అర్థం, లేకపోతే తలంపే రాదు. నాకు లేదు అని తలంపు వచ్చిందంటే లోపల ఉంది గ్యారంటీ. ఇదే చెప్పారు భగవాన్, నీలో ఉన్నది నీకు కనిపించి తీరుతుంది, నీలో లేనిది నువ్వు ఎతికినా కనిపించదు. మరి మనకి కనిపిస్తుంది కదా లేదు లేదని, అంటే ఉంది మాట లోపల. అంత సూక్ష్మంగా మనల్ని మనం నిరంతరం పరిశీలన చేసుకుంటే ఇదే సరదాగా ఉంటుంది. ఇదేం దుఃఖం తీసుకురాదు. దుఃఖం తెచ్చే సంఘటన కూడా వస్తుంది, అప్పుడు కూడా ఈశ్వరునే అడుగుతాం, నాకు దుఃఖం వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే మనకు వచ్చే సమస్యని మనం ఎలాగైనా సాల్వ్ చేసుకుంటాం. ఇతరులతో ముడిపడి ఉన్నప్పుడు అది కష్టం, పెయిన్ఫుల్గానే ఉంటుంది. ఎందుకంటే మనలాగా వాళ్ళు ఉండలేరు. ఉండలేనప్పుడు ఆ అశాంతి యొక్క ప్రభావం ఎంతో కొంత మన మీద ఉంటుంది. అప్పుడు ఎవరిని అడుగుతాం? భగవంతుడినే అడగాలి, వాడినే అడుగుతాం కూడా. అందరికీ భక్తి నీ తండ్రి అని. ఎందుకంటే భక్తి విలువ తెలియకుండా భక్తి ఇమ్మని ఎవరు అడగరండి. భక్తి విలువ తెలిసాక అడగకుండా కూడా ఉండలేరు. అదే భగవాన్ కూడా అక్షమణిమాలలో చెప్తారు, నన్ను బోలు దీనుల నింపొంద కాచుచు చిరంజీవి అయి బ్రోము అరుణాచల. ఇక ముందు నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. ఈ ఒక్క రమణ మహర్షినే అనుగ్రహించి వదలకు. అందరికీ నువ్వు జ్ఞానంతో అలంకరించని జ్ఞానమే ఇమ్మని భగవాన్ అడిగారు. అది భగవాన్. మనం కూర రెసిపీ చెప్పం కరెక్ట్గా, ఏదో ఒకటి దాస్తాం ఎక్కడ వాళ్ళు బాగా వండేస్తారు అని. ఇది జీవుడు ఆడు దేవుడు, ఇదే తేడా. అటువంటి దేవుడు మనమని భగవాన్ చెప్తున్నారు, మామూలుగా చెప్పలేదండి. ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు కదండి. ఎక్కడికి వెళ్ళకండి, దేన్ని నమ్మకండి అని. ఈవేళ మనకి జ్ఞానం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఆధ్యాత్మిక విషయంలో దేవుడి విషయంలో మాత్రం మోసపోవండి ఎక్కడ. ఆ క్లూస్ అన్ని చెప్పేశారు నాన్నగారు. ఎప్పుడైనా సరే డబ్బు మ్యాటర్ వస్తే అక్కడ దేవుడు ఉండడు. నువ్వు దానం చేయడం ధర్మం చేయడం సాయం చేయడం అవన్నీ పక్కన పెట్టు. ఈ పూజ చేస్తే ఎంత అవుద్ది, దీనికి ఎంత అవుద్ది అన్నట్టు అక్కడ భక్తి ఉండదు. అది భక్తి కాదు. నీ ఆ పూజ ఫలితం కోసం నువ్వు చేస్తే చేసుకో, భక్తి అనుకుని మాత్రం చేయి, మోసపోతావు. లేదు ఆ పూజ చేయటం వల్ల మనకి ఏదో ఇలా జరుగుతుంది, ఇది మంచి జరుగుతుంది అంటే పూజ చేయడం మంచిదే. 8:30. హలో హలో ఉషా, టైం చాలా అయిపోయినట్టుంది మాట్లాడి. నువ్వు ఏం చెప్పకపోతే ఎలా ఉషా?
చెప్పకూడదు, ఎందుకంటే అలా అని కాదు మోహన, ఐ మీన్ అంటే ముగింపు టైం వచ్చినప్పుడు ఈశ్వరుడు తెలియజేస్తాడనేది కూడా తెలుస్తుంది కదా.
అదే ఈశ్వరుడే వచ్చి చెప్పాడు టైం ఎంత అయిందో.
అదే సో మళ్ళీ ఉష ఇంటర్ఫియరెన్స్ ఎందుకు? ఎందుకని?
ఓకే ఓకే. కాబట్టి ఏ భక్తున్నా ఏమున్నా మనల్ని మనం చూసుకోవటమే ఇంపార్టెంట్. మనల్ని మనం చూసుకోకపోతే వేస్ట్ అంతే. ఇంకో మాకు మా విశాఖపట్నం వాళ్ళకి మంచి ఇష్టమైన పాట మా పద్మకి పాట పాడి ముగిద్దాం.
తప్పకుండా
కైలాసమునో దేవజనమును వదలి వచ్చితివి గురు రమణ, కైలాసమును దేవగణమును వదలి వచ్చితివి గురు రమణ, దారి దీపమగు వాచకవాణిని వినవలెనన్నా వేడుక తోడ, చల్లని పేరుందొరై చేరితివి దానిని కూడా వదలితివి, నాకై అరుణాచలమున నిలిచితివి సద్గురు రమణ మహదేవ, సద్గురు రమణ మహదేవ. పెద్ద దేవతలు ఇద్దరు కూడా నిన్నే పొగడిరి రమణ, మనుజుడోచు దీనుల బ్రోవగా కంకణము కట్టేము, భక్తులకు అమృతత్వము ప్రసాదించు వ్రతము నీది, అరుణాచల జ్యోతి విరమణ వైభవముతో వెలసి సద్గురు రమణ మహదేవ. వీధి కుక్కనై తిరిగి తిని ఎముక ముక్కనే నమలితి నమలితి, ఇది వరకెన్నో జన్మములెత్తి తిని తీరని బాధలు పడి తిని, జన్మము బాపెడి సద్గురు రమణ, జన్మము బాపెడి సద్గురు రమణ, నీ దయకై వేచి తిని నీ పద సేవా భాగ్యము ఒసగుమా సద్గురు రమణ మహదేవ, సద్గురు రమణ మహదేవ. వాలిడి చంద్రుడు జటా జోటము మూడవ కంటిని మూసేవు, జింకలు అగ్ని మధుమయ పుష్పము అరచేతితో త్రోసేము, లోకహితార్థం విషమును మృంగిన నీ నీలకంఠం కనబడదే స్వామి, ఇది నీకు న్యాయమా పలుకుము రమణ మహదేవ, సద్గురు రమణ మహదేవ, సద్గురు రమణ మహదేవ,
సద్గురు రమణ
చిన్న మాట ఉషా, ఈ పాట పాడినప్పుడు నాన్నగారు అడిగారు కైలాసం నుంచి ఎందుకు వచ్చేదంటావు అడిగారు. కైలాసం బాగులేదా? బాగానే ఉంది, ఎందుకు వచ్చేసాడు? నీ మీద ప్రేమతో వచ్చేసాడు అన్నారు. కైలాసం బాగులేదు కాదు, నీ మీద ప్రేమతో వచ్చాడని చెప్పారు.
అద్భుతం, అద్భుతం.
అది అది ఇంకా ఆపుదాం ఉషా,
ఇంకా ఆపుదాం.
చాలా క్షంతవ్యాలి, టైం తెలియలేదు.
టైం ఎవరికి తెలియలేదు. సో టైం జ్ఞాపకం చేస్తే ఆయన అవమానించినట్టు అవుతుందేమో అనిపిస్తే, ఎందుకంటే మాకు మోహన కనపడలేదు.
అది సరే,
నాన్నగారు ప్రేమ కనపడింది మోహన,
చాలా సంతోషం. ఆయనే చెప్పారు కాబట్టి ఆయన ప్రేమ కనిపించింది.
అది అన్నారు కదా, ఒక 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 గురువే ప్రేమించగలడు, ఇంకెవరు ప్రేమించలేరు అనేది వాస్తవ సత్యం. సో మరి అంటే మోహన వేణువు, సో వేణువు వేణువు ఆయన ఊదుతూ ఉంటే ఇంకా మాకు టైం ఎలా
తెలుస్తుంది? సరే, ఎవరు ఇబ్బంది పడకపోతే పర్వాలేదు. ఓషాది టైం అయిపోయింది కదా.
అలా కాదు మోహన, ఇబ్బంది కాదు అంటే, ఇబ్బంది పడేవాడు పోయినప్పుడు ఇంకా ఇబ్బంది ఎవరికి?
అది సరే, నేను ఇంకా అలా మాటలు మాట్లాడితే మాట్లాడలేము.
అదే, సో
అలాంటి మాటలకి మేము జవాబు చెప్పలేము.
మాట్లాడుతూ మాట్లాడుతూ మాటలు లేని చోట మమ్మల్ని ఉంచారు అని చేత మా అందరి తరపున, ఎందుకంటే చాలా మంది మెసేజెస్ పెట్టారు. నేను కేవలం నా అభిప్రాయం చెప్పట్లేదు మోహన, మీరు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మెసేజెస్ కూడా పెట్టచ్చు. సో చాలా మంది మెసేజెస్ పెట్టారు, అద్భుతం, బ్యూటిఫుల్. ఏ మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేయమన్నారు.
సంతోషం, చాలా సంతోషం. అందరూ ఉపయోగపడేలాగా ఉండమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన అందరూ ఇప్పుడే పొందాలి ఆ స్థితిని. ఆయన కష్టపడినందుకు, ఆయన కష్టపడినందుకు, మనకి బోధించినందుకు. మనం రుణం ఎలా, రుణం ఏం కాదు, ఇది మనం సుఖపడటం అంతే. అది
అప్పుడప్పుడు ఆణిముత్యాలు అప్పుడప్పుడే అందం కాబట్టి మళ్ళీ అప్పుడప్పుడు పిలుస్తాం.
అప్పుడు తప్పకుండా, తప్పకుండా, తప్పకుండా,
తప్పకుండా.
మామూలుగా కూడా ఆణిముత్యాలని కాదు, మామూలు కూడా సత్సంగం నాన్నగారు చెప్పారు. ఎక్కువ రిపీట్ చేయకండి దాన్ని, వారానికి ఒక్క రోజు.
ఏది కూడా వారం,
అది ఆ వారానికి ఒక్కరోజు ఎక్కడో దగ్గర వినండి, విని మీరు జీవితంలోకి అప్లై చేసుకోకండి. నాన్నగారి మాటగా చెప్పాను, దీన్ని ఎవరో తప్పుగా కూడా అర్థం చేసుకోకండి. అది
లేదు లేండి, చేసుకోరు, తప్పుగా అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు హృదయపూర్వకంగా, ఇప్పుడు సదుద్దేశంతో హృదయపూర్వకంగా చెప్పినప్పుడు ఇంకోలా తీసుకోవడానికి అవకాశం లేదు. అండ్ మీరన్నట్టు నాన్నగారు నిరంతరం రాత్రింపగళ్ళు అసలు టైం లేకుండా బోధించి వెళ్ళారు. ఆ లోపల ఉన్న స్థితికి మనకి ఎంతో కొంత అనుభవం ఉంది కాబట్టి అక్కడ నిలబడడం అనేది మనం చెయ్యాలి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మోహన, థ్యాంక్
యూ.
అందరి తరఫున థ్యాంక్ యూ, ఎందుకంటే చాలా మంది మెసేజెస్ పెట్టారు.
చాలా ఓకే, చాలా సంతోషం. ఉంటాను.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఉంటాను ఉషా.
అలాగే అలాగే
ఉంటాను. గ్రీష్మ వాళ్ళందరికి కూడా చెప్పే.
అలాగే అలాగే మోహన, థ్యాంక్ యూ.
ఓకే ఓకే, బాయ్
బాయ్.
థ్యాంక్స్.